कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपा कुमाराय गोविंदाय नमो नमः नमो पंकज नाभाय सिंधु दीन बंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी विषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्या प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। सरस्वती व्यासं ततो जायुर्दिरे नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमा श्लोके भक्तिर्भवति निश्चिते। ओम अज्ञानाति निरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। लेट्स प्रे टू श्री प्रभुपादा। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। लेट्स प्रे टू ऑल द वैष्णवास। वाञ्छाकल्पतनुभयश्च कृपा सिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। गत కొన్ని ఆదివారాలు మనము అమరీష్ మహారాజ్ యొక్క చరిత్ర గురించి చర్చించాము, అది ముగించేశాము. ఇప్పుడు మరి కొత్త ఒక మంచి భక్తుడు తాలూకా భక్తుడు కాని రాక్షసుడు కాని గొప్ప భక్తుడు అలాంటి ఒక రహస్యమైన భక్తుడు గురించి, ఒక రహస్యమైన రాజు ఒక చరిత్ర మనం ఈరోజు చర్చిద్దాము. మీ అందరికీ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఈరోజు మనం ఏం చర్చిస్తున్నాము? బలి మహారాజ్ గురించి మనం ఈరోజు చర్చిద్దాము. అయితే బలి మహారాజ్ యొక్క వృత్తాంతము శ్రీమద్ భాగవతంలో 8వ స్కందంలో ఉంది. శ్రీమద్ భాగవతంలో భక్తులు మరియు భగవంతుడి తాలూకా కథలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతం చదివితే మనము త్రివేణిలో స్నానం చేసినట్లు ఉంటుంది. గత ఆదివారం ఒక భక్తుడు అంటున్నాడు, మాతాజీ భాగవతం మనం వింటున్నాం కానీ మళ్ళీ భగవద్గీత మొదలు పెట్టండి. శ్రీనాథన్ గారే చెప్పాను, భగవద్గీత కూడా చాలా బాగుంటుంది, భాగవతం కూడా చాలా బాగుంటుంది, కానీ భాగవతం రసమలాయం చాలా తీయగా ఉంటుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది. భాగవతం మనం చదివితే త్రివేణిలో స్నానం చేసినట్లు అనమాట. గంగా, జమున, సరస్వతి ఫ్రీగా, టికెట్ తీసుకోవసరం లేదు, మనం అలహాబాద్ వెళ్ళి వచ్చేస్తాము. ఎలా మాతాజీ త్రివేణిలో స్నానం చేయడం ఎలా అవుతుంది? త్రివేణిలో స్నానం చేయడం అంటే గంగా, జమున, సరస్వతి. ఇప్పుడు భాగవతం అనేది ఎక్కడ పలకడం అయింది? గంగా తటం దగ్గర. భాగవతంలో ఉన్న లీలలు ఎక్కడయ్యాయి? యమునా తటం దగ్గర. అండ్ భాగవతంకి వ్యాసదేవి ఎక్కడ రచించారు? భద్రికాశ్రమ్, సరస్వతి తటం దగ్గర. సో గంగా, జమున, సరస్వతి. అదే కాదు, భాగవతము భక్తి, ప్రేమ, జ్ఞానము, దాని తాలూకా ఒక అద్భుతమైన సమ్మేళనము. ఇక్కడ మనము భాగవతంలో సుత గోస్వామి 2వ స్కందంలో అంటారు, శ్రీమద్భాగవతం 2వ స్కందంలో 10వ అధ్యాయము 10వ అధ్యాయము 1వ శ్లోకంలో సుత గోస్వామి అంటున్నారు, ఈ భాగవతంలో ముఖ్యమైన 10 విషయాలు ఉన్నాయి. ఆ 10 విషయాలు ఏంటి? సర్గ, విసర్గ, పోషణము, స్థానము, ఈశా, ఈశాను కథ, భగవంతుడు, మళ్ళీ భగవంతుడి తాలూకా అను, భక్తుల తాలూకా కథ, ఉతాయ, ముక్తి, నిరోధ, ఇవన్నీ. అండ్ లాస్ట్ ఆశ్రయ. ఎవరాశ్రయ? భగవంతుడి తాలూకా ఆశ్రయ. ఇంకొకటి ఉంది, మనవంతర. మీరు భాగవతం తాలూకా ఏ స్కందం చూసినా, ఏ అధ్యాయం ర్యాండమ్గా పికప్ చేసినా, ఈ ఒక 10 విషయాలకి తాకి ఉంటుంది, 10 విషయాలు చుట్టే ఉంటాయి అన్నమాట. సో మన్వంతర, మన్వంతర తాలూకా కథ ఉంటుంది భాగవతంలో. అయితే మన్వంతర అంటే ఏంటి? నేను మీకు చాలాసారి ప్రవచనంలో చెప్పి ఉన్నాను, మను అంటే ఎవరు? బ్రహ్మ తాలూకా రోజు ఎంత పెద్దగా ఉంటుంది. కలియుగ, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? కలియుగంలో ఉన్నాము. సో కలియుగ, ద్వాపర్, త్రేత, సత్యుగ్ తాలూకా ఒక సైకిల్ కంప్లీట్ అవుతే, అలా 1000 సైకిల్స్, చతుర్యుగ సైకిల్స్ కంప్లీట్ అవుతే ఒక దివ్య యుగము. అలా 71 దివ్య యుగాలు కంప్లీట్ అవుతే ఒక కల్ప. ఒక కల్ప అంటే బ్రహ్మ తాలూకా ఒక రోజు, ఇలానే ఇంకొక కల్ప అంటే బ్రహ్మ తాలూకా రాత్రి. ఇప్పుడు ఈ ఒక కల్పలో 14 మన్వంతరాలు, 14 మనులు ఆవిర్భావిస్తారు. మను అంటే ఒక పేరు కాదు, మను అంటే ఒక పదవి, జస్ట్ లైక్ ఎ ప్రెసిడెంట్, జస్ట్ లైక్ ఎ ప్రైమ్ మినిస్టర్. సో ఈ మను అనేది ఒక పదవి. సో ఒక మను మరియు ఇంకొక మను ఆవిర్భావించిన మధ్యలో ఉన్న అంతరాయ, మధ్యలో ఉన్న ప్లేస్కి మన్వంతర అని అంటాము. సో ఈ మన్వంతర తాలూకా కథలు చాలా రుచికరంగా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయి. ఏం చేశాడు ఆ మను ఆవిర్భావించిన తర్వాత, అతను ఎలా భగవంతుని పొందాడు అని చాలా చక్కగా ఉంటాయి. ప్రతి మన్వంతరకి అధిపతిగా ఒక మను ఉంటాడు. ఆ మన్వంతరంలో ఇంద్రుడు పదవి మీద ఎవరో ఉంటారు. ఇంద్ర కూడా ఒక పదవియే. సాధారణంగా అందరూ అనుకుంటారు ఇంద్రుడంటే ఒక మనిషి ఏమో, కాదు, అది కూడా ఒక పదవి. అండ్ ఆ మన్వంతరంలో ఒక అవతారం ఉంటుంది. సో భగవంతుడు ప్రతి మన్వంతరంలో ఆవిర్భావిస్తారు. సో ఈ శ్రీమద్ భాగవతం ఒక 8వ స్కందము ఈ మనువు తాలూకా కథతో మొదలవుతుంది. సో మన మెయిన్ టాపిక్ వామన్దేవ్ ఆవిర్భావించడము, బలి మహారాజ్ వామన్దేవ్కి 3 అడుగులు భూమిని ఇవ్వడము, ఇదంతా మనం వద్దాం. కానీ దాని ముందు భూమిక అసలు ఏంటి, ఎలా ఇది మొదలైందని మనం ఈరోజు చర్చిద్దాము. సో ఈ యొక్క స్కందంలో టోటల్ 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24 అధ్యాయాల్లో మొదటి ఎలా మొదలవుతుందంటే, ఇక్కడ అంటున్నారన్నమాట, మొదటి మను స్వయంభూమను. స్వయంభూమను కి 2 అమ్మాయిలు, ఆకుతి మరియు దేవహుతి. ఈ ఆకుతికి దేవహుతికి భగవంతుడే వాళ్ళొక పిల్లలుగా, పుత్రుడుగా ఆవిర్భావించారు. సో భగవంతుడు కపిలముని మరియు యజ్ఞ రూపంలో వచ్చారు. కపిల గురించి 3వ స్కందంలో ఆల్రెడీ చెప్పబడింది. సో ఇక్కడ ఉండి యజ్ఞ గురించి మాట్లాడతారు. తర్వాత అంటున్నారు, ఈ యజ్ఞ అనేది ఎప్పుడైతే స్వయంభూ మనుని దానవాళ్ళు తినేయడానికి ప్రయత్నిస్తారు, భగవంతుడు యజ్ఞ రూపంలో వచ్చి స్వయంభూ మనుని కాపాడతారు. అండ్ ఈ యొక్క మనులోని భగవంతుడు స్వయంగా ఇంద్ర పదవిని అలంకరిస్తారు, ఆయన ఇంద్రుడుగా ఉంటారనమాట భగవంతుడు స్వయంగా. ఈ మను తర్వాత సెకండ్ రెండవ మను స్వరోచిష. ఈ స్వరోచిష మను కాలంలో రోచన అనే ఒకతను ఇంద్రుడుగా ఉంటాడనమాట. తర్వాత మూడవ మను, తన పేరు ఉత్తమ. ఈ మూడవ మను కాలంలోనే సత్యజీత్ అనే ఒకతను ఇంద్రుడుగా ఉంటాడనమాట. నాలుగవ మను, ఈ నాలుగవ మను తాలూక పేరు తామస. ఈ తామస మను ఉన్నప్పుడు త్రిషిక అనే ఒకతను ఇంద్రుడుగా ఉంటాడనమాట. తర్వాత ఇక్కడ ఒక చక్కని మాట చెప్తారు సుఖదేవ గోస్వామి, ఎప్పుడైతే ఈ తామస మను తాలూక మన్వంతరం ఉంది, ఆ మన్వంతరంలో భగవంతుడు హరి హరిణి అని హరిణి గర్భం నుంచి హరి రూపంలో వచ్చారు, వచ్చి గజేంద్రుడిని కాపాడారు అంతే చెప్పేసి ఇంకో దానికి వెళ్ళిపోవాలని అనుకుంటే పరీక్షిత్ మహారాజ్ ఆపేస్తారు, అవునా ఆయన వచ్చి ఒక గజరాజుడిని కాపాడారా, ఎలా కాపాడారా నాకు అసలు వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పండి అని చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ అధ్యాయంలో నాలుగవ మను వరకు వచ్చేసాము, మనం ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాము, మనం ఏ మన్వంతరంలో ఉన్నాము, సెవెంత్ మనులో ఉన్నాం మనము, కరెక్ట్? ఎస్. సో ఇప్పుడు ఈ నాలుగు మనులు కంప్లీట్ చేసి స్టోరీ కంప్లీట్ చేస్తున్నారు, కానీ పరీక్షిత్ మహారాజ్ ఆపేశారు, నాలుగు మన్వంతరంలో భగవంతుడు హరి రూపంలో గజేంద్రుడిని ఎలా కాపాడారు నాకు మీరు వివరంగా చెప్పాలి. అప్పుడు సుఖదేవ గోస్వామి మొదలుపెట్టి 1, 2, 3 చాప్టర్స్ గజేంద్ర మోక్షుడికి అంకితం చేస్తారు. మళ్ళీ మొదలు పెడతారు మను తాలూకా కథ, అంటారు ఐదవ మను పేరు రైవత్త మను. ఆ మను ఉన్నప్పుడు ఇంద్రుడుగా విభు అని ఒకతను ఇంద్రుడుగా ఉన్నాడు. మళ్ళీ ఆరవ మనకు వచ్చేస్తారు చక్షుషు మను. ఈ చక్షుషు మను ఉన్నప్పుడు ఎవరు ఇంద్రుడుగా ఉన్నాడు, మంత్రద్రుమ అని ఒకతను ఇంద్రుడుగా ఉన్నాడు. అయితే ఈ చక్షుషు మన్వంతరంలో భగవంతుడు అజీతుడుగా ఆవిర్భావించి దేవతలు మరియు అసురుల తాలూక మధ్యలో ఉన్న సముద్ర మంతం అనేది ఆయన చేపించారు కూర్మ రూపంలో అని. మరి ఇంకో సెవెంత్ మనకి వెళ్ళిపోతా అంటే పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ ఆపుతారు, అవునా దేవతలు దాని వాళ్ళకి ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ సంధి ఎలా చేశారు, వాళ్ళిద్దరు కలిసి ఎలా పనిని చేశారు, ఇది మీరు వివరంగా చెప్పాలి అని. మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామిని ఆపేస్తూ ఉంటే మళ్ళీ ఆయన మొదలు పెడతారు 1, 2, 3, 4, 5, 6, 7 చాప్టర్స్ కంటిన్యూస్. ఇంకా ఈ దేవులు మళ్ళీ దేవతలు మరి దానవులు ఎలా సంధి చేశారు, సముద్రమంతం అనేది ఎలా అయింది, సముద్రమంతం నుంచి ఏమేం బయటికి వచ్చింది, సముద్రమంతం నుంచి అమృతం బయటికి వచ్చినప్పుడు ఎలా మోహినిమూర్తిగా భగవంతుడు ఆవిర్భావించారు, ఆవిర్భావించి ఏం చేశారు, దానవులకి ఏమీ ఇవ్వకుండా దేవతలందరికీ అమృతాన్ని పంచేశారు, ఇదంతా చెప్తున్నారనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు సెవెంత్ మను నుంచి స్టోరీస్ అనమాట, ఈ సెవెంత్ మను ఎవరు అని. ఇక్కడ మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ ఆయన్ని ఆపుతారు, మనం ఈ యొక్క చాప్టర్ 13కి వెళ్ళిపోదాము 469. మళ్ళీ చెప్తారు వివరంగానే ఈ తర్వాత ఎవరు, మనం ఈ మొత్తం మను తాలూకా ఇది విందాము, చాలా మంచిది. 14 మనులు ఎవరు, వాళ్ళ మన్వంతరంలో ఇంద్రుడుగా ఎవరు ఉన్నారు మనం విందాము. ఇప్పుడు అంటున్నారు ద సెవెంత్ మను, ఏ మనులో అయితే ఏ మన్వంతరంలో అయితే మనం ఉన్నాము. ఈ ఏడవ మను తాలూకా పేరు వివస్వాను, తనకి వివస్వాన్ తాలూక పుత్రుడు శ్రద్ధాదేవు. ఇది ఏడవ వైవస్వత మను కూడా అంటారు, శ్రద్ధాదేవు కూడా అంటారు. సో ఈ శ్రద్ధాదేవ్ అనమాట. ఇప్పుడు మన ఇంద్రుడు ఎవరు, పురంధర, అతను మన ఇంద్రుడు ఇప్పుడు ఉన్నాడనమాట. అండ్ ఈ యొక్క మను మన్వంతరంలో భగవంతుడు ఉపేంద్రుడుగా వచ్చి వామన రూపంలో బలి తాలూక మొత్తము ఐశ్వర్యాన్ని తీసుకుంటారు. తర్వాత నేను చెప్తున్నారనమాట 8th మను, 8th మను ఎవరు, సావర్ణి మను. అంటే మన మన్వంతర తర్వాత వచ్చిన మన్వంతర, దాంట్లో బలి మహారాజ్ ఆయన ఇంద్రుడుగా అవుతారనమాట. అండ్ అప్పుడు భగవంతుడు సర్వభౌమ అనే రూపంలో ఆవిర్భావిస్తారు. 9th మను దక్ష సావర్ణి. ఆ దక్ష సావర్ణి మన్వంతరంలో అద్భుత అని ఒకతను ఇంద్రుడుగా వస్తాడనమాట. అండ్ అప్పుడు ఆ మన్వంతరులో భగవంతుడు రిషభదేవులాగా ఆవిర్భావిస్తారు. మళ్ళీ 10th మను, ఈ 10వ మనుకి పేరు బ్రహ్మ సావర్ణి. ఈ బ్రహ్మ సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడు శంభు అవుతాడు. అండ్ ఇక్కడ అంటున్నారు భగవంతుడు ఎలా వస్తారు. సో ఇక్కడ భగవంతుడు విశ్వశ్రస్త అని ఒక పేరు మీద ఆయన ఆవిర్భావిస్తారు. తర్వాత 11th మను. ఈ మను ఇక్కడ ఆయన పేరు ధర్మ సావర్ణి. ఆయన ఒక మన్వంతరంలో వైద్యత అని ఒకడు ఇంద్రుడుగా ఉంటాడు. భగవంతుడు ధర్మసేతు అనే పేరుతో ఆవిర్భావిస్తారు. 12th మను పేరు రుద్ర సావర్ణి. ఇక్కడ ఇంద్రుడు రితధామ, భగవంతుడు సుధామ పేరు మీద ఆవిర్భావిస్తారు. 13th మను పేరు దేవసావర్ణి. ఇక్కడ దివస్పతి అనేది ఇంద్రుడుగా ఉంటాడు, భగవంతుడు యోగేశ్వరుగా ఆవిర్భావిస్తారు. 14th అండ్ ద ఫైనల్ మను ఇంద్ర సావర్ణి. ఇంద్ర సావర్ణి మన్వంతరంలో శుచి అని ఒక అతను ఇంద్రుడుగా ఉంటారు, భగవంతుడు బృహద్ భాను రూపంలో ఆవిర్భావిస్తారు. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన అంటున్నారనమాట, ఈ మను అంటే ఒక పదవి, ఈ మను తాలూక పుత్రులు ఒక కర్తవ్యం ఏంటి, మొత్తం ఒక యూనివర్సల్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది. మామూలుగా ఇది వినాలంటే అందరికీ చాలా బోరింగ్ గా ఉంటుంది నాకు ఎందుకంటే అదంతా, కానీ ఇది చాలా శుభము, మంచిగా మనం అది వినాలి, ఎలా ఇంద్రుడు ఎలా మన్వంతరాలు అవుతున్నాయన్నమాట. సీ మనము ఎంత వివరంగా ఈ విషయాలు అర్థం చేసుకుంటే వింటే మనకు అర్థమవుతుంది మనం ఎంత చిన్నగా ఉన్నాము, లేదంటే ఒక్కొక్కసారి మనం ఎంతో గర్వంతో ఉంటాము ఐఎమ్ సంబడి అని. ఇలాంటివి వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది అన్ని మన్వంతరాలు మనం ఎక్కడున్నాము అని. సో తర్వాత ఇదంతా చెప్పినప్పటికీ పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ ఆపారనమాట, అంత బాగానే ఉంది, ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, అయితే భగవంతుడు దేవాది దేవుడు, ఆయన ఎందుకు బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎందుకు యాచన, ఎందుకు ఆయన భూమిని అడగాలి, ఆయనకు అవసరమా. అండ్ పూర్తి అడిగేశారు, బలి మహారాజ్ ఇచ్చేశారు, ఇచ్చేసినప్పుడు కూడా బలి మహారాజ్కి భగవంతుడు ఎందుకు బంధించేశారు. ఈ విషయం నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. తను మంచి పని చేశారు కదా, భగవంతుడు దానం అడిగారు ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు భగవంతుడు తన్ని బంధించారు అని ఒక క్వశ్చన్తో ఇది మాత్రము మొదలవుతుంది. సుఖదేవ్ గోస్వామి వీలైన వరకు అన్ని షార్ట్ కట్లో చెప్పాలనుకుంటున్నారు, కానీ పరీక్షిత్ మహారాజ్ పట్టుకుంటున్నారు, లేదు ఈ లీలా మీరు వివరంగా చెప్పండి. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాము, బలి మహారాజ్ ఒక లీల 8వ స్కందంలో 15వ అధ్యాయంలో మొదలవుతుంది అనమాట. మనం శ్లోకాతో మొదలు పెడదాము. శ్రీరాజు ఉవాచ బలే పదాత్రయం భూమే కస్మాద్ధరీర్ అయాచత భూతేశ్వరా కృపానావల్ లబ్ధర్తోపి బబంధంత ఏతద్వేదితం ఇచ్ఛము మహత్ కౌతూహలం హినా యాచనేశ్వరస్య పూర్ణస్య బంధానాం చపి ఆనదస. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ప్రశ్న మొదలు పెట్టారు. The Supreme Personality of Godhead is the proprietor of everything. Why did he beg 3 paces of land from Bali Maharaj like a poor man? And when he got the gift for which he had begged, why did he nonetheless arrest Bali Maharaj? I am very much anxious to know the mystery of this contradictions. So ikkada అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజ్, ఈ విరుద్ధమైన విషయాల గురించి నాకు వివరంగా చెప్పండి, నాకేం అర్థం అవ్వలేదు. అతను చాలా మంచిగా ప్రవర్తించారు, భగవంతుడు అడిగిన వెంటనే ఇచ్చేశాడు, అలాంటప్పుడు ఎందుకు తన్ని బంధనంలో పెట్టారు. శ్రీ సుఖ ఉవాచ, సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు దానికి జవాబిస్తున్నారు. ఓ కింగ్, వెన్ బలి మహారాజ్ lost all his opulence and died in the fight, Shukracharya, a descendant of Bhrigu Muni, brought him back to life. And because of this, the great soul Bali Maharaj became a disciple of Shukracharya and began to serve him with great faith, offering everything he had. ఇప్పుడు బలి మహారాజ్ క్వశ్చన్ అడిగారు కనుక సుఖదేవ్ గోస్వామి మొత్తం కథని వివరంగా చెప్తున్నారు. ఆయన అంటున్నారు, దీని భూమిక ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఈ దేవతలు దానవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు, యుద్ధం చేసినప్పటికి దేవతలు గమనించారు ఈ దానవాళ్ళు చాలా శక్తివంతులుగా తయారవుతున్నారు, బహుశా మేము వాళ్ళని ఓడించలేము. అప్పుడు వెంటనే వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటారు, మనకైనా మన శత్రువులు ఎక్కువ శక్తికరంగా ఉంటే ఒకే చాయిస్ ఉంది, లేదంటే మనం ఓడిపోతాం, లేదంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సో బెస్ట్ మీరు ఈ సమయంలో ఏం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకొని ఇద్దరు కలిసి సముద్ర మంథనం చేయండి. సరే బాగానే ఉంది, సముద్ర మంథనం చేస్తారు. కానీ సముద్ర మంథనం చేసిన తర్వాత ఏమైంది, ఈ దేవతలు దానవాళ్ళని మోసం చేశారు. ఎందుకంటే మోహిని మూర్తి రూపంలో వచ్చి భగవంతుని ఏం చేశారు, కష్టపడారు ఇద్దరు, కానీ అమృతం మాత్రము దేవతలకి పంచిపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వెంటనే వాళ్ళు కోపంతోనే యుద్ధం మొదలుపెట్టారు. సో చాలా ఘనాసంగా యుద్ధం అవుతుందన్నమాట. ఇప్పుడు దేవతలకైనా ఈ దానవాళ్ళు, దేవతలు అమృతం తాగి ఉన్నారు, కానీ దానవాళ్ళు కోపం వల్ల ఇంకా చాలా చక్కగా యుద్ధాన్ని చేసుకుంటున్నారన్నమాట. సో ఇద్దరు అలా ఫైటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటే బలి మహారాజ్కి, అంటే ఇప్పుడు దేవతల దగ్గర అమృతం ఉన్నచ్చు, వాళ్ళు అంత చక్కగా ఫైటింగ్ చేయలేక భగవంతుని చెప్తారు, మీరు కూడా రండి, మీరు నాకు సాయం చేయండి. సో భగవంతుడు కూడా వస్తారు, ఆయన కూడా ఫైట్ చేస్తారు. అసలు ఈ దేవాసురు ఒక యుద్ధము చాలా ఫేమస్ అన్నమాట, జస్ట్ లైక్ మహాభారత ఒక యుద్ధం చాలా ఫేమస్. అలానే సెకండ్ ఫేమస్ అంటే ఇదే అన్నమాట, మన మొత్తం శాస్త్రాల్లో అంతా యూనో ఇట్ వాజ్ వెరీ హారిఫైయింగ్ వార్ అన్నమాట. సో అప్పుడు భగవంతుడుగా వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు దేవతలు ఇంకా ఆనందంతో ఓకే మా దగ్గర విష్ణుమూర్తి ఉన్నారు, మేము ఎలాగో గెలుస్తామని. సో మొత్తం మీద దేవతలు ఏం చేస్తారు, బలి మహారాజ్ ఇప్పుడు దానవాల తాలూకా రాజు అన్నమాట. సో బలి మహారాజ్ని ఓడించేయడమే కాదు, చంపేసి తన ఒక శరీరంని ముక్కలు ముక్కలు చేసి పడేస్తారనమాట. సో ఎప్పుడైతే తన శరీరాన్ని ముక్కలు చేసి పడేస్తారో ఈ దానవాళ్ళందరూ భయపడిపోతారు, ఇంకా మా లీడరే చనిపోయారు, ఇంకా మేమేం చేస్తామని వాళ్ళందరూ ఇక్కడ పరుగులు అనమాట. అప్పుడు నారద ముని అక్కడ వచ్చి చెప్తారనమాట, మీరు ఎందుకు అలా పరిగెత్తుతున్నారు, మీరు మర్చిపోయారేంటి, మీ గురుగారు ఉన్నారు కదా శుక్రాచార్య, తనకి మంత్ర సంజీవిని అని ఒక జ్ఞానం ఉంది, ఈ బలి మహారాజ్ ఒక మృత శరీరాన్ని మరీ సజీవంగా తయారు చేస్తారు, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నారద ముని. అప్పుడు నారద ముని అంటారు, ఆ మొక్కలు ఉన్నాయి కదా, ఒక చేతు ఒక కాలు వెతుకోండి, ఎక్కడ ఉందో అవన్నీ తీసుకుని శుక్రాచార్య దగ్గరికి వెళ్ళండి. సో అప్పుడు అన్ని మొక్కలు తీసుకుని వాళ్ళు శుక్రాచార్య దగ్గరికి వెళ్తారనమాట. సో శుక్రాచార్య ఏం చేస్తాడు, ఆ మంత్ర సంజీవిని ఒక మంత్రంతో బలి మహారాజ్కి మళ్ళీ సజీవంగా తయారు చేస్తారు. ఈ మొత్తం ఒక వృత్తాంతంలో శుక్రాచార్య తాలూకా ఒక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంది, అతను ఒక రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇప్పుడు శుక్రాచార్య గురించి మీ అందరికీ తెలుసు, నవగ్రహాల్లో శుక్రాచార్య ఒకడు, అండ్ శుక్రాచార్య ఎవరి తాలూకా కొడుకు, భృగుముని. భృగుముని గురించి మనం విన్నాం కదా, భృగుముని ఏం చేస్తాడు, భృగుముని విష్ణుమూర్తికి కాలుతో తన్నిస్తాడు, ఆ భృగుమునియే, ఆ భృగుముని తాలూకా అబ్బాయి శుక్రాచార్య. చాలా మందికి ఇది చాలా డైజెస్ట్ చేయలేకపోతారు, శుక్రాచార్య ఎందుకు భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, తను కూడా ఒక బ్రాహ్మణుడే, చక్కని శాస్త్ర జ్ఞానాలు ఉన్నాయి, తను ఎందుకు దేవతలకి వ్యతిరేకంగా ఉన్నాడు. మనము చరిత్రలో వింటే శుక్రాచార్య మంచివాడు, బేసిక్గా అతను చెడువాడు కాదు, కానీ అయిన కథ ఏంటంటే శుక్రాచార్య మరియు దేవతల తాలూకా గురు బృహస్పతి ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు గురు ఎవరు, అంగిర ఋషి. ఇప్పుడు ఈ అంగిర ఋషి ఎవరు, బృహస్పతి తాలూకా నాన్నగారు. సో ఎప్పుడైతే శుక్రాచార్య మరియు బృహస్పతి అంగిర ఋషి దగ్గర జ్ఞానం తీసుకుంటున్నారు, స్కూల్లో చదువుతున్నారు, ఈ శుక్రాచార్య ఒకటి గమనించాడు, అంగిర ముని ఎప్పుడు తన కొడుకు వైపు పక్షపాతం చూపిస్తున్నారు, తనకి మొత్తం మీద కోపం వచ్చి ఇంకెందుకు నేను వేరే గురువు దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆ కోపంతో వెళ్ళిపోయి గౌతమ ఋషి దగ్గరికి జ్ఞానం తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి తన మనసులో అది ఉండిపోయింది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ బృహస్పతికి చాలా పార్షియాలిటీ పక్షపాతం చూపించారు, నన్ను అలా వదిలేశారు. మొత్తం మీద తను గౌతమ ఋషి దగ్గర జ్ఞానం పొందడానికి వెళ్ళినప్పటికీ వీళ్ళు ఏం చేశారు, బృహస్పతి శివుడిని ప్రార్థించాడు, తపస్సు చేశాడు, తపస్సు చేయడం వల్ల శివుడు వెంటనే తనకి దేవతల తాలూకా గురు నియుక్తి చేశారు. సో అప్పుడు శుక్రాచార్య వచ్చి షాక్, మీది నా గురువుగా నియుక్తి చేస్తారు కానీ ఇదేంటి, తను బృహస్పతిని గురువుగా పెట్టేశారని అతను ఇప్పుడు అనుకుంటాడు, సరే అయితే నేను దానవాళి తాలూకా గురువుని అవుతాను. సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ హిస్ ఎనిమిటీ. అందుగురించి అతనికి బృహస్పతి ఇష్టం లేదు, దేవతలు ఇష్టం లేదు, కానీ దానికి విష్ణుమూర్తి ఎందుకు ఇష్టం లేదు, దానికి ఒక కథ ఉంది. ఎందుకు శుక్రాచార్యకి విష్ణుమూర్తి అనేది ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేవతలు మరియు దానవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఒకనప్పుడు శుక్రాచార్య అంటాడనమాట, ఈ దేవతలు చాలా చక్కగా చేస్తున్నారు యుద్ధము, మీ అందరి కోసం నేను ఏదో ఒకటి యుక్తి చేయాలి, ఒక పని చేయండి, నేను ఒక 1000 సంవత్సరాల కోసము వెళ్ళి తపస్సు చేసుకొని ఈ యొక్క మంత్ర సంజీవిని అని ఒక మంత్రాన్ని నేర్చుకొని వస్తాను, కానీ నేను వెనక వచ్చే వరకు మీరు యుద్ధం చేయొద్దు, మీరు ఎక్కడ దాక్కోండి. ఎక్కడ దానంటారంటే అంటాను ఆయన అంటారు, శుక్రాచార్య నా నాన్నగారు ఉన్నారు కదా భృగుముని, ఆయన ఆశ్రమంలో వెళ్ళిపోండి, మీరు అస్త్ర శస్త్రాలన్నీ దాచేసి మీరు అక్కడ ఉండండి, మామూలుగా ఋషుల్లాగా ఉండండి, అక్కడే తినేసి అక్కడే ఉండండి, ఆ లోపల నేను వచ్చేస్తాను. శుక్రాచార్య 1000 సంవత్సరాలు తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇంద్రుడు, అతనికి అన్నీ తెలుసు, సో అతను గమనించాడు, ఓ అయితే ఈ శుక్రాచార్య 1000 సంవత్సరాలు తపస్సు చేసి మంత్ర సంజీవిని అనేది పొందేశారనుకోండి, అప్పుడు మేము అన్ని ఓడించలేము, సో ఎలాగో ఈ శుక్రాచార్యని నేను డిస్టర్బ్ చేయాలి. అప్పుడు వెంటనే ఇంద్రుడు ఏం చేస్తాడు, తన అమ్మాయి జయంతిని పంపిస్తాడనమాట, నువ్వు ఎలాగో ఎలాగో శుక్రాచార్యని ఆటంకం పెట్టాలి, నువ్వు అతన్ని డిస్టర్బ్ చేయాలి. కానీ శుక్రాచార్య తన తెలివైన వాడు, తను అస్సలు కదలలేదు, ఆ జయంతి వైపు చూడే చూడలేదు. ఆ అమ్మాయి పొద్దున్నుంచి శుక్రాచార్యని సేవని అందించడము సాయంత్రం వరకు ఆయనకు అన్ని, కానీ అతను జయంతి వైపు చూడలేదు. మొత్తం కరెక్ట్ 1000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది, శివుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి సరే అయితే ఈ మంత్ర సంజీవిని యొక్క మంత్రని నువ్వు తీసుకోని ఇస్తారనమాట. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని తీసేసుకుంటారు అప్పుడు శుక్రాచార్య అడుగుతారు, అమ్మాయి నువ్వు ఎవరు, ఎందుకు నా సేవని చేస్తున్నావు, బాగా నా సేవ చేసావు, నీకేమైనా వరం కావాలంటే నువ్వు కోరుకో. అప్పుడు ఆ జయంతి అంటుందనమాట, నాకేమి వద్దు, ఓ 10 సంవత్సరాలు మీరు నా భర్తగా నాతో పాటు ఉండండి, ఇంకెక్కడికి మీరు వెళ్ళొద్దు. ఓ 10 సంవత్సరాలు ఆ రోజుల్లో 1000 అనేదే చిన్నది, 10 అంటే పెద్దగా ఏం లేదు, 1 నిమిషం అనుకోండి, సరే అయితే ఉంటాను అని. ఈ లోపల ఇంద్రుడు అక్కడ ఏం చేశాడు, ఆ శిష్యులందరూ వేచి ఉన్నారనమాట, గురుగారు వచ్చేస్తారు కదా అని, 1000 సంవత్సరాలు అయిపోయిందని. ఇక్కడ బృహస్పతి రూపం మారిపోయి శుక్రాచార్య రూపంలోని మాయాతోని శుక్రాచార్య రూపంతో వెళ్ళి ఆ దానవాళ్ళందరికీ, శిష్యులారా నేను వెనక్కి వచ్చేసాను, రండి ఇలా కూర్చోండి ఇలా చేద్దామని. శిష్యులందరూ ఆనందంగా ఉన్నారు, ఆ గురుగారు వచ్చేసారని. ఇతను జయంతితో ఉన్నారనమాట. సో 10 సంవత్సరాలు అలానే వెళ్ళిపోయాయి. 10 సంవత్సరాల తర్వాత ఇతను అనుకుంటాడు, ఇతను టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, నా శిష్యులారా నా కోసం వేచి ఉంటారేమో. అతను లోపలికి వస్తారు. లోపలికి వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు, తన రూపంలోనే హూబహు అలా శుక్రాచార్య కూర్చొని ఉన్నారనమాట బృహస్పతి. సో అప్పుడు ఆ దానవాళ్ళతో అంటారనమాట, నేనే శుక్రాచార్య, అతను కాదు. ఇదంతా మీకు ఈజీగా అర్థమవుతుంది, హిందీ మూవీస్లో ఉంటాయి కదండి అలా, అది ఒక రెగ్యులర్ థీమ్. నేనే అంటే వీళ్ళు అంటారు, మీరెవరండి, మా గురుగారు అన్నారు 1000 సంవత్సరాల తర్వాత వస్తారు, కరెక్ట్గా వచ్చేసారు, ఆయనే మా గురువు, మీరు మా గురువు కాదు. శుక్రాచార్య అంటారు, మీరు అర్థం చేసుకోండి, నేనే అతను, ఎవరు నాకు తెలియదు. మొత్తం మీద ఇలా ఫైటింగ్ అవుతూ ఉంటే శుక్రాచార్య అంటారు, ఓ మూర్ఖులారా, ఓ మీదంతా నాశనం అయిపోవాలి, నీకు అసలు గురువు అంటే ఏంటి తెలియట్లేదు అని ఎప్పుడైతే వాళ్ళని శపించేస్తారో అప్పుడు వెంటనే శుక్రాచార్య రూపంలో ఉన్న బృహస్పతి తన నిజమైన రూపంకి వచ్చి నవ్వుతూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ పొరుగులు, గురుగారు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, రండి రండి మీరే గురుగారు, కానీ శుక్రాచార్య ఇంకా మాట వినట్లేదు. కానీ శుక్రాచార్య ఎప్పుడైతే 1000 సంవత్సరాలు తపస్సుని చేస్తున్నారు అప్పుడు కూడా ఒకనప్పుడు ఈ దేవతలు అనుకున్నారు, ఈ దానవాళ్ళు ఏంటి అమ్మాయిలాగా అలా కూర్చున్నారు భృగుముని ఆశ్రమంలోని, మనం వెళ్ళి ఫైట్ చేద్దాం. సో వాళ్ళు శస్త్రాలు తీసుకుని ఫైటింగ్ చేయడానికి వెళ్తే ఈ రాక్షసులు అసురులు అంటారనమాట, మేము ఫైటింగ్ చెయ్యమండి, మా గురుగారు వద్దన్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి, మేము వెళ్ళము అని ఒక్కరొక్కరిని పట్టుకొని చంపేస్తున్నారు. సో అలా చేసినప్పటికీ ఈ దానవాళ్ళందరూ భృగుముని తాలూకా భార్య దగ్గరికి వెళ్తారు, అమ్మ మీరే కాపాడాలి, మా గురుగారు అయితే తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు. అప్పుడు భృగుముని తాలూకా భార్య అంటుంది, నేను కాపాడుతాను, మీరందరూ నా వెనక వచ్చేయండి. సో అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఇంద్రుడు అలా వస్తున్నాడు వాళ్ళతో ఫైట్ చేయడానికి, అప్పుడు శుక్రాచార్య తాలూకా తల్లి ఒక మంత్రం పలుకుతుంది. ఆ మంత్రం పలికినప్పుడు ఇంద్రుడు ఒక స్టాచ్యూ జస్ట్ ఒక రాయి బొమ్మలాగా తయారైపోయి ఇలా ఉండిపోతాడు. అతను అసలు కదలలేడు, తన శరీరాన్ని అలా తయారు చేసేసింది అనమాట. అప్పుడు ఇంద్రుడు అలా అయిపోతే ఈ దేవతలందరూ భగవంతుని తలుచుకుంటారనమాట, ఇప్పుడు మాకెవరు కాపాడతారు, విష్ణుమూర్తి మీరే రావాలి. సో అప్పుడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చేస్తారు, వచ్చి ఇంద్రుడిని కాపాడతారు. ఎలా కాపాడతారు, ఇంద్రుడికి అంటారనమాట, నీ శరీరం కల్లా తయారు చేసింది కానీ నీ ఆత్మ నువ్వు నా ఒక శరీరంలో పెట్టుకోవాలి, నువ్వు ఇక్కడ వచ్చే నా దగ్గర వచ్చేయి అనమాట. సో ఇప్పుడు ఈ భృగుమని తాలూకా భార్య అంటుందనమాట, నీకు నా కోపం తెలియదు, నేను ఒక మంత్ర జపం చేస్తే మీరు ఇద్దరు పోతారని. సో అప్పుడు ఇంద్రుడు అంటారన్నమాట విష్ణుమూర్తితోని, మీరేంటి ఇలా వేచి వింటున్నారు, వెంటనే సుదర్శన చక్ర పంపించండి, తనని చంపేయండి. విష్ణుమూర్తి అంటారు, నేను ఎలా చంపాలి, ఆవిడ మహిళ, నేను ఒక స్త్రీని చంపలేను కదా. అప్పుడు ఇంద్రుడు అంటారు, స్వామి భక్తుల కోసం అంతలాగా కూడా మీరు చేయలేరు అంటే చేస్తాను ఇంకా చంపేస్తారు. సో అప్పటి నుంచి శుక్రాచార్యకు ఒక కోపం అన్నమాట, సో నేను లేనప్పుడు నా తల్లిని విష్ణుమూర్తి చంపేశారు. అఫ్ కోర్స్ భృగుముని వెనక వచ్చినప్పుడు తన ఒక మంత్రాలతోని తన భార్యను తను మళ్ళీ సజీవంగా చేశారు, కానీ విష్ణుమూర్తి ఇలా చంపేశారని శుక్రాచార్యకి విష్ణుమూర్తి అంటే, సో శుక్రాచార్యకి విష్ణుమూర్తి అంటే ఇష్టం లేదు, శుక్రాచార్యకి దేవతలంటే ఇష్టం లేదు. సో ఇది మీకు అర్థమవుతేనే మనం ముందుకెళ్ళొచ్చు, శుక్రాచార్య యొక్క స్వభావం ఎలాంటిది, తనకి ఎందుకు దేవతలంటే ఇష్టం లేదు, తనకి ఎందుకు ఇంద్రుడంటే ఇష్టం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, సుఖదేవ గోస్వామి అంటున్నారన్నమాట, బలి మహారాజ్ చనిపోయినా కూడా తన గురుగారు తనకి మళ్ళీ సజీవనంగా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ శుక్రాచార్య దానవాళ్ళ మీద కోపంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే దానవాళ్ళు వాళ్ళ రాజు తాలూకా మొక్కలు తెస్తారు, సామీ మొక్క మొక్కలు తెస్తారు ఈ ఒక చేతు అంటే, తను కూడా ఇంకా అయ్యో ఏదైనా మా శిష్యులే కదా తీసుకురా, నేను ఎలాగో కాపాడతాను. సో అప్పుడు ఆయన ఒక దృఢ నిశ్చయం చేసుకుంటారు శుక్రాచార్య, నేను బలిని కాపాడాను, కాపాడమే కాదు నేను ఏదొక్క రోజు బలిని ఇంద్రుడుగా చేస్తాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాలో చాలా మంత్ర శక్తి ఉంది. సో అప్పుడు మనం నెక్స్ట్ శ్లోకం వెళ్ళిపోదాము. అప్పుడు ఇక్కడ ఈ భృగుముని తాలూకా పుత్రుడు శుక్రాచార్య ఒక విశ్వజీత అనే పేరుతో ఒక గొప్ప యాగాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ విశ్వజీత యాగం అనేది చాలా ఇంపార్టెంట్ యజ్ఞము, చాలా గ్రేట్ యజ్ఞం అనమాట. దాంట్లో వాడిన సామగ్రిలు అది చాలా కఠినంగా ఉంటుందన్నమాట, చాలా జపము తపము, చాలా కష్టపడారు బలి మహారాజు. సో ఇద్దరు గురు శిష్యులు ఒకటి అనుకున్నారనమాట, ఎలాగో సాధిద్దాము, ఎలాగో ఇంద్రుడిని ఓడిద్దాము, మనం ఏదో చేద్దాము. సో వాళ్ళిద్దరు కలిసి బాగా కష్టపడుతున్నారు. మామూలుగా ఎవరైనా ఇంద్రుడుగా ఒక ఇంద్ర తాలూకా పదవికి వెళ్ళాలంటే దాని క్వాలిఫికేషన్ 100 అశ్వమేధ యాగాలు. జస్ట్ లైక్ మనకి ఐఐటి అనే ఎంసెట్ కు క్వాలిఫికేషన్ ఉంటుంది, 80% రావాలి. అలానే మీరు ఇంద్రుడుగా అవ్వాలంటే 100 అశ్వమేధ యజ్ఞాలు. సో ఇక్కడ 100 అశ్వమేధ యజ్ఞాలు చేపించలేదు, విశ్వజీత యజ్ఞం. ఇది ఒక చిన్న షార్ట్ కట్ అన్నమాట. సో అది చేయడం వల్ల ఎవరైతే అది చేస్తారో తను చాలా తేజస్సుగా తయారవుతారనమాట, చాలా బలం చాలా శక్తివంతగా తయారవుతాడనమాట. సో మొత్తం మీద ఈ భృగుముని తాలూకా పుత్రుడు బలి మహారాజ్కి చాలా శక్తివంతుడుగా మొట్టమొదటి తన ఒక మృత శరీరాన్ని సజీవం చేస్తారు, చేసిన తర్వాత అభిషేకం చేస్తారు, పాలతో అంత స్నానం చేపిస్తారు, చక్కని బట్టలు వేపించి తన్ని శక్తిని ప్రసాదించి విశ్వజీత యాగంని మొదలు పెడతారనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ విశ్వజీత యాగం జరుగుతుంది దాంట్లో ఘీ హవేష అన్ని వేస్తున్నారనమాట. సో ఎప్పుడెప్పుడైతే వాళ్ళు సామాగ్రిలు వేస్తున్నారో ఒకటొక్కటి బయటికి వస్తుందన్నమాట. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఏమేం బయటికి వచ్చింది ఆ ఒక యాగం నుంచి, విశ్వజీత యాగం నుంచి. వాళ్ళు అంటున్నారు ఈ విశ్వజీత యాగం నుంచి ఒక దివ్యమైన రథము బంగారంతో తయారు చేసిబడి పట్టుతో పట్టు సిల్క్ తో చుట్టిన చాలా చక్కని ఒక రథం బయటికి వచ్చింది. ఆ రథం తాలూకా గుర్రాలు ఎలా ఉన్నాయి, పసుపు రంగు. అండ్ వాళ్ళ పోలికలో ఇంద్రుడు లాగే ఇంద్రుడు గుర్రాలు ఎలా ఉన్నాయి, సేమ్ అలాంటి గుర్రాలే అశ్వలు బయటికి వచ్చాయి అన్నమాట ఆ యజ్ఞం నుంచి. అండ్ మళ్ళీ ఆ రథం తాలూకా ధ్వజము పైన ఒక సింహ చిహ్నం ఉందన్నమాట, చాలా చక్కని మంచి రథం బయటికి వచ్చి దివ్యమైన రథము. తర్వాత శ్లోకంలో అంటున్నారు ఒక స్వర్ణ ధనుషము, ఒక రెండు అక్షయ ఎప్పుడు అక్షయ అవ్వదు అలాంటి తునిరములు, తర్వాత ఒక దివ్య కవచము. ఏమేం బయటికి వచ్చింది? రథము, ఒక దివ్య కవచము, ఒక ధనుషు, తర్వాత తునిగలు. అది ఎలాంటివి ఉన్నాయి? దాంట్లో ఎన్ని ఆరోస్ ఉన్నాయంటే అక్షయ. మీరు వాడుతూ ఉంటే కూడా అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదన్నమాట. అలాంటి తునిగలు బయటికి వచ్చాయన్నమాట. సో హియర్ ఇస్ ఇస్ అ గ్లైడెడ్ బో, టూ క్యూవర్స్ ఆఫ్ ఇన్ఫాలిబుల్ ఆరోస్, సెలెస్టియల్ ఆర్మర్. అండ్ దెన్ అక్కడ బలి మహారాజ్ తాలూకా తాతగారు. బలి మహారాజ్ తాతగారు ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్. బలి మహారాజ్ తాలూకా పితామహ ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ కూడా అక్కడికి వస్తారు ఎప్పుడైతే యాగం అవుతుంది. అండ్ ప్రహ్లాద్ మహారాజ్ వచ్చి ఏం చేస్తారు? ఆయన మెడలో ఒక దివ్యమైన మాల ఉంది, పువ్వుల దండ ఉంది. అది ఎలా ఉందంటే దాంట్లో ఉన్న పువ్వులు ఎప్పుడు వాడదన్నమాట, పాడవ్వదు, అలానే ఉంటాయన్నమాట. సో అలా ఎందుకు ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర అలాంటి మాల ఉంది? ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడి తాలూకా పార్షదులు, ఆయన వైకుంఠంలో ఉంటారు భగవంతుడితో. సో భగవంతుడి తాలూకా ప్రసాది మాల ఆయన తీసుకుంటారు, ఆ ప్రసాది మాల ఆయన బలి మహారాజ్కి ఇస్తారనమాట. సో బలి మహారాజ్ చక్కని మాల వేసుకున్నారు. అండ్ తర్వాత ఏం చేశారు? శుక్రాచార్య, ఇప్పుడు ఆ యాగం పూర్తి అవుతుంది, విశ్వజిత్ యాగం. ప్రతి ఒక్కరూ ఆయనకు ఒక బహుమతి ఇస్తున్నారు. సో ప్రహ్లాద్ మహారాజ్ పితామహ వచ్చి ఒక మాలని ఇచ్చారు. ఇప్పుడు గురుగారు ఆయన ఇస్తారు. గురుగారు ఏమి ఇచ్చారు? ఒక శంఖం ఇచ్చారు, చాలా మంచి పెద్ద శంఖము. ఆ శంఖము మోగితే ఆ శంఖం తాలూకా శబ్దం విని అందరు భయభీతులు అయిపోతారు. అలాంటి ఒక శంఖం ఇస్తారు. తర్వాత శ్లోకంలో అంటున్నారు, ఈ అంత యాగం కంప్లీట్ అయినప్పుడు బలి మహారాజ్ ఏం చేశారు? ఎవరైతే బ్రాహ్మణాలు ఆ యాగంలో కూర్చున్నారు, ప్రతి ఒక్క బ్రాహ్మణకి నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశారన్నమాట. ప్రదక్షిణ చేసిన తర్వాత ఏం చేశారు? అక్కడ నుంచి పొందిన ఆ యుద్ధ సామాన్లు, ఆ సంబరములని అన్ని తీసుకొని ప్రదక్షిణ చేసి నమస్కరించేసి తిన్నంగా ఆయన ఒక పితామహ ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ శ్లోకంలో అంటున్నారు, ప్రహ్లాదం అమంత్రయా నమశ్చకర. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి అంటున్నారు, ఉట్టి వెళ్ళి ప్రహ్లాద్కి ప్రణామం చేయడం కాదు, మంత్రణ చేశారు. మంత్రణ చేయడం అంటే మాట్లాడడం, అడ్వైస్ తీసుకోవడం, ఏం చేస్తే మంచిది, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎందుకు ఇక్కడ అడుగుతున్నారంటే, బలి మహారాజు ఒక అసురుడు, ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఒక అసురు కులం నుంచి, కానీ వాళ్ళ ఒక హృదయంలో భగవంతుడి పట్ల చాలా భక్తి ఉంది, చాలా ప్రేమ ఉంది. సో బలి మహారాజ్ ఏదైనా తన ఒక పితామహ, ఎవరైతే శుద్ధ భక్తులు, ఎవరైతే భగవంతుడి తాలూక పార్షదులు, తన్ని అడిగి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే బలి మహారాజ్ అనుకుంటున్నారు, నేను అసురుల తాలూకా అసోసియేషన్లో ఉంటే వాళ్ళ ఒక సాంగత్యంలో నాకు అలానే అనిపిస్తుంది, ఇతన్ని ఓడించాలి, అతన్ని తీసుకోవాలి, ఆక్రమించాలి, నేను ఏదో సాధించాలి. కానీ భగవంతుడి తాలూకా భక్తులు ఒక అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు మంచి మాటలు చెప్తారు, ఇది మీరు చెయ్యాలి, ఇది మీరు చేయకూడదు అని. సర్పం ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతాడు, నేను వెళ్ళొచ్చా, నేను వెళ్ళడం మంచిదా, లేదు ఇందులో నువ్వు వదిలేమంటారు? ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, లేదు నువ్వు వెళ్ళాలి తప్పకుండా, అది నీ ఒక డ్యూటీ, నువ్వు దానవాల తాలూకా రాజు, అది నీ డ్యూటీ, నువ్వు ఎలాగో వెళ్ళి నీ ఒక జాతిని నువ్వు కాపాడాలి, నువ్వు తప్పకుండా వెళ్ళు అన్నమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. ఇక్కడ అంటున్నారు, దెన్ ఆఫ్టర్ గెట్టింగ్ ఆన్ ద చారియట్ గివెన్ బై శుక్రాచార్య, బలి మహారాజ్ డెకొరేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ ఎ నైస్ గార్లాండ్, పుట్ ఎ ప్రొటెక్టివ్ ఆర్మర్ ఆన్ హిస్ బాడీ, ఈక్విప్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఎ బో అండ్ టుక్ అప్ ఎ స్వార్డ్ అండ్ క్యూవర్ ఆఫ్ ఆరోస్. సో ఆ ఖడగము, ఆ ధనుషము, ఆ కవచము, ఆ తులిరములు, ఆ మంచి ఒక బంగార రథం మీద ఆయన ఇంకా కూర్చున్నారు. కూర్చున్నప్పటికీ ఆయన ఒక హస్తములు ఎండు స్వర్ణ కంకణములు, ఆయన హస్తంలో స్వర్ణ కంకణములు. తర్వాత కరములు, ఆయన ఒక కర్ణములు, దానిలో ఏం వేసుకున్నారు? మకర కుండలము. ఆయన ఇదంతా ఎంత బ్యూటీ డిస్క్రైబ్ చేస్తారు సుబ్బయ్య గోస్వామి, మనం అనుకోవచ్చు అంత డీటెయిల్గా ఆయన ఎలా కనిపిస్తున్నారు, మనకు అవసరమా? కానీ ఎందుకంటే బలి మహారాజ్ ఒక సాధారణ మనిషి కాదు, తన భగవంతుడి తాలూకా భక్తుడు, అదే కాదు తన మహాజనుడు. అవునా కాదా? ఎంతమంది మహాజనులు ఉన్నారు? 12 మహాజన్స్. ఆ 12 మహాజన్లో బలి మహారాజ్ కూడా మహాజన్, ప్రహ్లాద్ మహారాజ్ కూడా మహాజన్. మహాజన్ అంటే ఏంటి? మహాజన్ అంటే ఎవరికైతే పూర్తి జ్ఞానం ఉంది, శాస్త్ర తాలూకా పూర్తి జ్ఞానం. అంటే ఓన్లీ వేదిక రిచువల్స్ కాదు, నేను ఈ రిచువల్ చేస్తే నేను అది పొందుతాను అలా కాదు. అసలు వేద తాలూక సారాంశం దేవాది దేవుడు తన భక్తి తప్ప మనకి ఏది అవసరం లేదని ఆ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళకే మహాజన్ అంటారు. జ్ఞానం చాలా మంది దగ్గర ఉంటుంది, చాలా చక్కని సంస్కృత్ మాట్లాడగలుగుతారు, చాలా చక్కని శ్లోకాలు కోట్ చేయగలుగుతారు, కానీ చాలా తక్కువ మందికి నిజమైన సారాంశం గురించి అవగాహన ఉంది. భగవంతుడే, కృష్ణుడే దేవాది దేవుడు. సో ఇతను బలి మహారాజు కూడా ఒక మహాజన్. సో భక్తుల తాలూక సౌందర్యం వివరిస్తే అది కూడా భక్తియే, దాంట్లో తప్పు ఏం కాదు. అందుగురించి సుఖదేవ గోస్వామి అంటున్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు అన్నమాట. తన ఒక్క మొహం మీద ఎలా తేజస్సు ఉందంటే ఏదో అగ్నిలాగా, కానీ ఎలాంటి అగ్ని? పూజనీయ, వర్షిపేబుల్ ఫైర్, పూజనీయ అగ్నిలాగా కనిపిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తున్నారు అని రథం మీద కూర్చున్నారన్నమాట, తయారు ఉన్నారు. తర్వాత శ్లోకంలో అంటున్నారు, తుల్యైశ్వర్య బల శ్రీభి సాయుధే దైత్యుథాపయ పిదాబ్ధి ఇవ ఖందిగ్ధే దహ దహాదిభి ప్రదినాయవ. ఇప్పుడు అంటున్నారు, ఆయన్ని చూస్తే ఆయన ఒక సేన ఎలా ఉంది, అసుర సైన్యులు మరియు అసుర నాయకులు వీళ్ళందరూ తుల్యేశ్వర. తుల్యేశ్వర అంటే బలి మహారాజుతోని ఆయన వాళ్ళు సమానంగా ఉన్నారు బలంలోని. ఆయనతో పాటు ఉన్న సైనికులు మరియు ఆ దానవ నాయకులందరూ కూడా బలి మహారాజుతో సమానమైన శక్తితోనే ఉన్నారన్నమాట. అండ్ వీళ్ళు ఐశ్వర్యంలో, సౌందర్యంలో, బలంలో బలి మహారాజుతో సమానంగా ఉన్నారు. అందరూ చాలా కోపంగాని చాలా ఉత్సాహంగా తయారున్నాం, రండి అందరూ వెళ్ళిపోయి ఈ దేవతల్ని ఓడించేద్దాము, ఇంద్రపురిని మనము తీసుకుందాము అని అంటున్నారు. ఇక్కడ సుఖదేవ గోస్వామి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఏదో ఆకాశాన్ని తాగిస్తారేమో, అండ్ తర్వాత దిక్కులని తమ దృష్టితోనే కాల్చేస్తారేమో అలా చూస్తున్నారనమాట. వాళ్ళు ఒక దృష్టిలో కూడా ఎంత భయంకరంగా కనిపిస్తున్నారనమాట. అండ్ తర్వాత అంటున్నారు, బలి మహారాజు చాలా ఉత్సాహంతో వీళ్ళందరినీ తీసుకొని ఇంద్రపురికి బయలుదేరిపోయారు. సో బలి మహారాజు ఇంకా ఇంద్రపురికి వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఒక 12 శ్లోకాలు. ఇంద్రపురికి వెళ్తున్నారు బలి మహారాజ్. అయితే ఆ ఇంద్రపురి ఎలా ఉంది, చూడ్డానికి ఎంత అందంగా ఉంది అని సుఖదేవ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మొదటి శ్లోకం మొదలు పెడుతున్నారు, వాళ్ళు ఇంద్రపురికి వెళ్తున్నారు కదా, ఆ ఇంద్రపురి ఎలా ఉంది చెప్తున్నారు. మనోహరమైన ఉపవనాలతో కూడి ఉందన్నమాట. నందనవనమే కాదు, ఎన్నో వనాలు ఉన్నాయి, చాలా అందమైన వనాలు ఉన్నాయన్నమాట. తర్వాత అంటున్నారు, ఆ వనాల్లో ఉన్న అమర వృక్షులు, ఆ ఒక వృక్షాలు దాంట్లో ఆ పళ్ళు మరియు ఆ ఒక పువ్వులు తాలూక ఒక భారం ఎలా ఉందంటే ఆ కొమ్మలన్నీ వంగి ఉన్నాయన్నమాట, అంత చక్కగా ఉన్నాయి పువ్వులైనా పండ్లు అయినా. తర్వాత అంటున్నారు, ఆ ఒక వనాల్లోని పక్షుల జంతులు వెళ్ళి అక్కడ మంచి గానం చేస్తున్నారనమాట, చాలా అందమైన వనం ఉందన్నమాట. సో అంటున్నారు, ఆ ఉద్యానంలో ఉన్న ఒక వాతావరణము చాలా దివ్యంగా ఉంది. తర్వాత శ్లోకంలో అంటున్నారు, అక్కడ హంసులు, సరసములు, చక్రవములు, చక్రవకములు, తర్వాత కరందవములతో నిండిన పద్మ సరోవరులు, సుందర స్త్రీలు, దేవతలచే రక్షించబడిన సుందర స్త్రీలు ఇటు అటు నడుస్తున్నారనమాట. పద్మ సరోవరాలు ఉన్నాయన్నమాట, హంస సరస్సులు, చాలా అందంగా ఉందన్నమాట మొత్తం సిచ్యువేషన్. తర్వాత అంటున్నారు, ఆ ఒక పట్టణంలోని ఆకాశ గంగ, మనం గంగ చూస్తున్నాము, ఆ గంగ ఆకాశంలో ఉన్న గంగకి ఆకాశ గంగ, స్వర్గంలో ఉన్న గంగకి ఆకాశ గంగ అంటారు. సో ఇటు అటు అన్ని ఆకాశ గంగ ఒక ప్రవాహం, ఎంత బాగుంది. ఆకాశ గంగ ప్రవహిస్తూ ఉంటే శబ్దం చేస్తుందన్నమాట, ఆ శబ్దం కూడా వినడానికి చాలా బాగుంది. ఇంక తర్వాత అంటున్నారు, ఆ ఒక స్వర్గలోకానికి, ఆ ఇంద్రపురికి పెద్ద పెద్ద ఎత్తైన గోడలు ఉన్నాయన్నమాట. సో ఆ గోడలు కూడా అగ్ని తాలూక రంగంలో ఫైర్, ది లుక్ లైక్ ఫైర్ అన్నమాట. సో అంటున్నారు, అగ్ని వర్ణములతో ఉన్న ఆ గోడలన్నీ తయారుగా ఉన్నాయి, ఎవరైనా యుద్ధంకి వస్తే వాళ్ళు తయారుగా ఉన్నారన్నమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, ఆ తలుపులు, ఆ ఇంద్రపురి లోపల వెళ్ళడానికి ఆ తలుపులు కూడా బంగారంతో తయారు చేసి ఉన్నాయన్నమాట. ఆ ద్వారములు ఎలా తయారు చేశారు, స్ఫటికమణితో తయారు చేశారు. అండ్ తర్వాత ఈ ఒక భవనం నుంచి ఇంకొక భవనం వెళ్ళడానికి ఆ రాహదారి కూడా చాలా అందంగా ఉందన్నమాట. నో డిచెస్, No, nothing like Vizag. No ditches, no problem. Very plain road anamata. And mottam nagaramu Vishwakarma chey nirminchabadindi. Ee okka Indrapuri Vishwakarma tayar chesaranamata. So మనం అనుకుంటాము సుఖదేవ స్వామి బలి మహారాజ్ గురించి చెప్తూ చెప్తూ సడన్ గా స్వర్గలోకం గురించి ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే బలి మహారాజ్ ఇంద్రపురికి వెళ్తారు అప్పుడు ఆ దేవతలందరూ భయపడిపోతారు. భయపడిపోయి ఇంకా అక్కడి నుంచి పారిపోవడమే, అది మన తర్వాత శ్లోకంలో వస్తుంది. సో సుఖదేవ స్వామి చెప్తున్నారు అనమాట, ఎంత అందమైన స్వర్గ, ఎంత అందమైన ఇంద్రపురి, అసలు వాలంటరీగా ఎవరు అక్కడ విడిచి వెళ్ళరు. ఆ బలి మహారాజ్ తాలూకు ఒక ప్రభావము, తేజస్సు, సహస్సు, శక్తి ఎంతలాగుంది. ఇలాంటి అందమైన ఇంద్రపురిని కూడా ఇంద్రుడు వదిలేసి వెళ్ళవలసింది అని చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, ఈ పట్టణము ప్రాంగణములతోనే, మరి విశాలమైన రహదారులతోనే, మరి సభాగృహములు, మరి అంటున్నారన్నమాట క్రాస్ రోడ్స్ మణిలతో తయారు చేయబడింది అనమాట. తర్వాత సిట్టింగ్ ప్లేసెస్, వేదిక ఎక్కడైతే నృత్య కార్యక్రమాలు అవుతాయి అన్నమాట, అది వజ్రంతో తయారు చేసిబడింది అనమాట. సో మీరు ఊహించవచ్చు ఎంత అందంగా ఉంది. తర్వాత అంటున్నారు ఇక్కడ నిత్య యౌవన రూపవతులు చాలా మంచి సుందరగా అందంగా ఉన్న అమ్మాయిలు నిర్మలమైన బట్టలు వేసుకుని చాలా చక్కగా ఇటు అటు తిరుగుతున్నారన్నమాట. అండ్ అగ్ని శిఖరాల్లాగా వీళ్ళందరూ ఇక్కడ శోభిస్తున్నారన్నమాట ఈ అమ్మాయిలను, ఈ అప్సరాలన్నమాట. తర్వాత అంటున్నారు, నగర విధుల్లోని విచేదిన గాలి, అక్కడ ఆ గాలిలో కూడా ఎంత మంచి వాసన పరిమళంతో అన్నమాట. ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అందమైన అమ్మాయిల తాలూకా జుట్టు నుంచి పడిపోయిన పువ్వులు, ఒక పరిమళము మొత్తం అంతా ఇంద్రపురిలో ఉందన్నమాట. సో అది చాలా బాగుంది. తర్వాత అంటున్నారు, ఆ పువ్వుల తాలూకా పరిమళమే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవతల తాలూకా భార్య భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు. సో వాళ్ళు అగరబత్తితో పూజ చేసినప్పుడు ఆ ధూపము, ఆ అగ్రు తాలూకా ఒక సువాసన కూడా చిన్న చిన్న కిటికీల నుంచి బయటికి వస్తుందన్నమాట. సో అది ఆ ధూపంతోనే, సో ఆ ధూపంతో శ్వేతరంగ ధూపంతో అలా బయటికి వస్తున్నాయి అన్నమాట. సో ఆ కిటికీలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఆ కిటికీల్లో ఉన్న జాలి, నో అల్యూమినియం జాలి, గోల్డ్ జాలి, బంగారు జాలీలు ఉన్నాయన్నమాట. దాని నుంచి అది బయటికి వస్తుంది అనమాట, అగ్రు తాలూకా వాసన. తర్వాత అంటున్నారు, మొత్తము ఈ ఇంద్రపురి నగరంలో గోపురాలు కనిపిస్తున్నాయి. ఈ గోపురాలు ఎలా ఉన్నాయంటే ముత్యాల మణితో తయారు చేసిన గోపురాలు. కొన్ని ముత్యాల మణితో ఉన్నాయి, కొన్ని బంగారంతో ఉన్నాయన్నమాట. తర్వాత అంటున్నారు, నెమ్మలు, మళ్ళీ పావురములు, తుమ్మేడాలు నడుము చేయి పట్టణం అంతా సదా ప్రతిధ్వనిస్తుందన్నమాట. ఆ పీకోక్ పీవు చెప్తూ అన్నీ ఎంత బాగుంది ఆ ఒక స్వరాలు అని చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, ఆకాశం, ఆ ఇంద్రపురిలో ఉన్న ఆకాశం నుంచి విమానాలు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటే ఆ విమానంలో ఉన్న స్త్రీలు అందరూ గానం చేస్తున్నారు, ఏదో పాటలు పాడుతున్నారు. అది వినడానికి ఎంత బాగుందన్నమాట, మంగళమైన గీతములు అన్ని పాడుతున్నారన్నమాట ఆ సుందర నారీలు. తర్వాత అంటున్నారు, వాళ్ళు పాడుతున్నారు అదే కాదు, అది ఆకాశంలో పాడుతున్నారు, కింద కూడా అనేక వేదికల్లో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. కళాక్షేత్రాలు కంటిన్యూస్గా ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. సో మృదంగములు, శంఖములు, దుందోబులు, వీణ, తాళయుక్తముగా సామూహిక వాద్యనాదము, సామూహికగానే వాద్యనాదములు జరుగుతున్నాయి అన్నమాట, మృదంగం, కర్తాళం అన్నమాట. సో ఆ విధంగా ఇంద్రపురి అంతా చాలా అందంగా ఉందన్నమాట. సో అందరూ జయం చేస్తున్నారు, భగవంతుడికి జయం జయం అని వాళ్ళు అంతా పాడుతున్నారన్నమాట. అక్కడ ఉన్న గంధర్వాళ్ళు, వాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. అండ్ తర్వాత నిరంతరంగా నిత్యం జరుగుతూనే ఉంటుంది. మీకు ఈ ప్రోగ్రామ్ అయిపోతే మీరు వేరే వేదిక వెళ్ళి కూర్చోవచ్చు, ఇంకొక ప్రోగ్రామ్ అవుతుంది అక్కడ అనమాట. కంటిన్యూస్గా ప్రోగ్రాము అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ తర్వాత అంటున్నారు, ద కంబైన్ బ్యూటీ ఆఫ్ ఇంద్రపురి డిఫీటెడ్ ద బ్యూటీ పర్సానిఫైడ్. ఇది ఎలా ఉందంటే ఒక సౌందర్య మూర్తిని జయించినట్లు ఉందన్నమాట. ఇదంతా వింటే మన భానుమాతాజీ లేరు, లేదంటే వెంటనే చెప్తారు మాతాజీ టూర్ వేస్తామా, టూర్ వేస్తామా ఇంద్రపూరికి, జస్ట్ లైక్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తామా, అమెరికా స్విట్జర్లాండ్ ఇంద్రపూరికి ఒక టూర్ వేద్దాము, ఎంత బాగుందో. సో సుఖదేవ్ గోస్వామికి తెలుసు, సుఖదేవ్ గోస్వామికి తెలుసు మనం అలా అనుకుంటామని, ఒక టూర్ వేద్దాం ఎంత బాగుంది. పోండి అక్కడ ఉండకపోయినా, ఎందుకంటే ఇక్కడ మా హౌస్ షాపు అన్నీ ఉన్నాయి మాతాజీ, మళ్ళీ అక్కడ ఉండలేము కానీ పోండి ఒకసారి తిరిగి వచ్చేద్దాము అంటే సుఖదేవ్ గోస్వామి అంటున్నారు ఆగండి, అక్కడ వెళ్ళడానికి టికెట్ వీసా ఏమేమి అవసరం అది కూడా ఒక శ్లోకంలో చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరక్కడ వెళ్ళొచ్చు ఎవడక్కడికి వెళ్ళలేరు చెప్తున్నారు. సరిగ్గా వినండి, పాపులు అసూయపరులు ఇతర జీవులు ఏడ హింసా ప్రవృత్తి కలిసిన వాళ్ళు, కపటులు గర్వితమతులు కాముకులు లోభులు ఆ నగరముని ప్రవేశించజాలరు, వాళ్ళు వెళ్ళలేరు. అయితే ఎవరు వెళ్ళగలుగుతారు? అక్కడ ఉన్నవాళ్ళు ఈ పైన ఉన్న ఏ దోషాలు కలిగిన లేని వాళ్ళే అక్కడ ఉంటారనమాట. మీన్స్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనకి ఆ వీసా వస్తుందో లేదో, అప్లికబుల్ ఉందో లేదో అనమాట. సో అలాంటి వాళ్ళే అక్కడ వెళ్ళగలుగుతారనమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, బలి మహారాజ్ తన అసంఖ్యమైన సైనికులందరినీ తీసుకొని దాడి చేశారు, ఇంకా ఇంద్రపురికి చేరిపోయారు. అండ్ ఫస్ట్ వెంటనే ఏం చేశారు, ఇంద్రపురి తాలూక ద్వారం దగ్గర శంఖం మోగడం మొదలుపెట్టారు. ఆ శంఖం నుంచి వచ్చిన శబ్దం ఎలా ఉందంటే, ఆ ఇంద్ర తాలూక రాణిలు ఎవరైతే అక్కడ స్త్రీలు వాళ్ళ మిక్కిలి భయంతో ఇటు అటు పరిగెత్తుతున్నారు, అసలు ఏమైపోయింది, ఎవరున్నారు అక్కడ బయట అనమాట. సో ఇప్పుడు ఇందులో చూస్తున్నారు, ఓ బలి మహారాజు వచ్చారు, తను చాలా ఉత్సాహంతో వచ్చారు, అసలు ఏంటి ఇలా ఇలా తయారైపోయాడు, మేము మొన్న కదా తనని చంపేశాము అని తను ఆలోచిస్తున్నారనమాట. అయితే బలి మహారాజు బయట ఉన్నారు, ద్వారం బయట ఉన్నారు, ఇంద్రుడు మరియు వాళ్ళ యొక్క మినిస్టర్స్ అందరూ లోపల ఉన్నారు. అయితే బయట వాళ్ళు ఉన్నారని ఎలా చూశారు, సీసీటీవీ. మనకుంటే వాళ్ళకు ఉండదేంటి, అక్కడ కూడా ఉంటుంది, మనకైనా ఎక్కువ మంచి టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో అది సీసీటీవీలో చూస్తారు, ఓ బలి మహారాజు బయట గేట్ దగ్గర ఉన్నారు అనమాట. సో ఇప్పుడు వెంటనే తను భయపడిపోయాడు, ఇతనేంటి ఇంత తేజస్గా తయారయ్యాడని. సో ఇప్పుడు భయపడేంక ఎక్కడికి వెళ్ళాలి అని వెంటనే తను తన గురుగారి దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అండ్ గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఓ గురుదేవ్ మన పాత శత్రువుడు బలి చాలా చక్కగా ఉత్సాహంతో బలంతో సాహసంతో మళ్ళా వచ్చి నిలబడి ఉన్నాడు, చూడండి అసలు ఏమైంది, ఎలా వచ్చేసాడు, మనం తను చంపేశాం కదా అని అడుగుతున్నారనమాట. ఆయన అప్పుడు ఈ తన ఒక మిలిటరీ అరేంజ్మెంట్ కూడా మొత్తం అంతా సీసీటీవీలో కనిపిస్తుంది అనమాట, ఎంత అశ్వాలు తీసుకుని వచ్చాడు, గుర్రాలు ఏనుగులు అన్ని అతను క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు. వావ్ వాట్ అన్ అరేంజ్మెంట్, ఎంత మందిని తీసుకొని వచ్చాడు ఇతను, అసలు మనం దేనికి పనికి రాము అని ఆలోచిస్తున్నాడు అనమాట. తన్ని చూస్తే ఎలా ఉందంటే, వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే సంవర్తక, ఈ సంవర్తక అనే ఒక అగ్ని, ఈ అగ్ని ఎలా ఉంటుందంటే ప్రళయ సమయంలో మనందరికీ తెలుసు ప్రళయం గురించి మనం భాగవతంలో చదువుతూ ఉంటాము. ప్రళయం సమయంలో ఏమవుతుందంటే ఒకేసారి మూడు దిశల నుంచి కింద నుంచి అనంత శేస్ శంకర్షణ ఏం చేస్తారు, ఈ యొక్క మొత్తం భూప్రపంచాన్ని తన నెత్తి మీద ఆయన ధరించి ఉన్నారు శిరస్సు మీద. సో ఆయన తన మొహం నుంచి అగ్ని బయట తీస్తారు. సో మనకి కింద నుంచి అగ్ని వచ్చింది అనమాట. పైనుంచి ఏమవుతుంది, శివుడు తను ఒక తృతీయ థర్డ్ ఐ ఓపెన్ చేస్తారు, అక్కడి నుంచి అగ్ని బయటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ సూర్యుడు కూడా తనకి ఇప్పుడు ఉన్న పవర్ చాలా చాలా స్వీట్గా ఉంది, మనం నిలబడగలుగుతున్నాం కానీ తను ఒక 1000 times ఆ పవర్ని ఇంక్రీజ్ చేస్తే మనము భరించలేము. సో ఆ మూడు దిశల నుంచి ఏకంగానే అగ్ని అది రావడము మొదలవుతుంది. అప్పుడు జీవులు అందరూ ఇంకా చనిపోతారు ఇంకా ప్రళయ అగ్నిలో అనమాట. సో ఇంద్రుడు బలి మహారాజుని చూసి చెప్తున్నాడనమాట, తను వస్తే నాకు సంవర్తక ప్రళయ తాలూకా అగ్ని వచ్చేసిందని అనిపిస్తుంది, అసలు ఎంత
తేజస్సుగా ఉన్నాడు ఇతను అని చెప్తున్నారన్నమాట. అతన్ని చూస్తే మొత్తం ప్రపంచాన్ని తను తాగేస్తాడేమో, తర్వాత దశ దిక్కులు 10 డైరెక్షన్స్ ఆ దశ దిక్కుల్ని తను తన నాలుకతో ఆస్వాదించేస్తున్నాడేమో అని అనిపిస్తుంది అనమాట. చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు ఆయన గురుగారితో అంటున్నారు, ఓ గురుగారు మీరు నాకు ఒకటే చెప్పండి, ఈ బలము సాహసము తేజస్సము ఈ యొక్క శక్తి బలిలో ఎలా వచ్చింది, తను ఎలా ఇలా తయారయ్యపోయాడు, తన ఒక నవనూతన ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది, నేను నాకు వివరంగా మీరు చెప్పాలి. ఇక్కడ అంటున్నారు ఓజహ సహో బలం తేజో. సి, బలం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒక బలము శారీరక బలము, శక్తివంతగా తయారవ్వడం. ఒకటి మానసిక బలము, మన మెంటల్ పవర్. ఒకటి ఏంటి, ఇంద్రియాల తాలూక బలము. కొన్ని సందర్భాల్లో మనకి శరీరంలో బలం ఉండొచ్చు కానీ మానసికంగా వీక్గా ఉంటాము. ఏది ఎవరైనా చెప్పేస్తే వెంటనే ఫీల్ అయిపోవడం, మనకి అంత శక్తి ఉండదు. కొందరు శారీరకంగా వీక్గా ఉన్నా కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి శరీరంలో శక్తి లేనచే మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఇక్కడ బలి మహారాజ్ 3 రకాలు, ఇంద్రియాలతోని మనసుతోని అన్నిటిని ఆయన తయారుగా ఉన్నాడు. అలాంటి వాళ్ళతో చాలా భయపడాలి. కొందరికి శారీరక శక్తి ఉందనుకోండి, ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటారు. క్రికెట్ ఆడుకున్నప్పుడు ఆడినప్పుడు ఏం చేస్తారు, ఆ పాకిస్తాన్ అయినా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఏం చేస్తారు, ఏదో కమెంట్ పాస్ చేస్తారు. ఎందుకు కమెంట్ పాస్ చేస్తారు, మానసికంగా వాళ్ళని వీక్ చేసేయాలని. వాళ్ళు ఏదో ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు సరిగ్గా ఆడలేరు. సో ఇక్కడ బలి మహారాజ్ని ఎలా ఓడించలేము, ఎందుకంటే మానసికంగా కూడా తయారుగా ఉన్నారు, శారీరకంగా కూడా తయారుగా ఉన్నారు, ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నారు. సో ఇంకా చాలా భయంగా ఉంది. సో ఇప్పుడు ఇంద్రుడు అడుగుతున్నారన్నమాట తన గురుగారిని, ఎలా వచ్చింది నాకు మీరు అది చెప్పండి, ఎలా తన శక్తి వచ్చింది, ఏంటి ఇది. అప్పుడు శ్రీ గురువు వాచ, గురువు అంటున్నారన్నమాట, జానామి మఘవం చత్రుర్ అశ్య కారణం శిష్యుయోపాభృతం తేజో భృగుభిర్ బ్రహ్మవాదిభిః. గురుగారు చాలా కాన్ఫిడెంట్ గా అంటున్నారు, ఐ నో, నాకు తెలుసు తనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. చాలా సింపుల్, తన తాలూక గురుగారు ఆ శక్తిని తన్ని ప్రసాదించారు. అతను బలి మహారాజ్ శక్తి కాదు, తన గురు తాలూక శక్తి. అండ్ చాలా టాంటింగ్గా చెప్తున్నారు, ఎందుకంటే ఆయన చెప్పే ఒక ఉద్దేశం ఏంటంటే, ఓహో అయితే దానవాళ్ళ తాలూక గురువులో చాలా శక్తి ఉంది అని బలి మహారాజ్ ఇలా తయారైపోయారు, అయితే మీలో శక్తి లేదా, మేమెందుకు ఇలా ఉన్నాము అని అనుకుంటారు కదా దేవతలు. మరి మేమెందుకు ఇలా ఉన్నాము, అయితే ఆయన గురువా బాగుంటారేమో అని అందుగురించి చెప్తున్నారు. శిష్యో పాభృతం తేజో, ఎందుకంటే తన గొప్ప శిష్యుడు కూడా, అతను గొప్ప గురువు, వాళ్ళు అతను గొప్ప శిష్యుడు. నేను ఇక్కడ గొప్ప గురుగానే ఉన్నారు కానీ మీరందరూ మంచి శిష్యులు కాదని బృహస్పతి టాంట్ చేస్తున్నారు. అతను అనుకోవచ్చు, ఎందుకని చెప్తున్నారు బృహస్పతి, ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఇప్పుడు మీరు 6వ స్కందంలో చూస్తే ఇంద్రుడు బృహస్పతిని అవమానిస్తారు. మీరు చదివి ఉంటే మీకు తెలుస్తుంది ఒక కథ, ఎలా ఇంద్రుడు తన ఒక సభలో ఉన్నప్పుడు బృహస్పతి ఎక్కడికి వస్తారు. ఇది ఒక దినాచార్య, రోజు వస్తారు బృహస్పతి. రోజు వస్తే రోజు ఇంద్రుడు లేస్తాడు, సింహాసనం నుంచి లేచి గురుగారిని నమస్కారం పెట్టి ఆయన్ని కూర్చోపెట్టి, నీ ఆజ్ఞ ఉంటే నేను కూడా కూర్చుంటాను. ఇది ఒక దినాచార్య. ఒకరోజు ఏమైంది, ప్రతిరోజు చేస్తున్నాను కదా, ఒక్కరోజు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, తను ఏదో నృత్యం చూస్తున్నది చాలా బాగుంది, అనవసరంగా లేచి మళ్ళీ ఆయన చెప్పాలి, వచ్చారు కదా కూర్చుంటారని తన వైపు చూడలేదు, లేజీ అయిపోయాడు. తనకి గురువు అంటే ఇష్టం లేదని కాదు, బద్ధకం ఎందుకు కూర్చున్నాను కదా, వచ్చారు కూర్చుంటారు ఆయన దానికేంటి అని. బృహస్పతి గమనించారు, ఓ అయితే దీనికి చాలా గర్వం వచ్చింది. సాధారణంగా మనము జీవితంలో సక్సెస్ఫుల్గా అయిపోతే, మనకి ధనం ఎక్కువ అయిపోతే ఫస్ట్ క్వాలిటీ ఇదే వస్తుంది, ఎవరికైనా అవమానించడం. అంటే ఇది నేనేమైనా సృష్టించి చెప్పట్లేదు, 1వ స్కందంలో ధనం ఉన్న వాళ్ళలో ధనంలో ఉన్న 15 దోషాలు ఉన్నాయన్నమాట. మనం ధనం ఎక్కువ సంపాదిస్తే ఆ 15 దోషాలు మనలో రావచ్చు అని ఒక హెచ్చరిక అనమాట. సో ప్రథమ ఇదే దోషం అనమాట, వెంటనే దీనికి బద్ధకం, రోజు లేచి చెప్పాలా గుడ్ మార్నింగ్ అని, వచ్చారు కదా కూర్చుంటారని అయిపోయింది. ఇంకా బృహస్పతికి కోపం వచ్చేసింది. వెంటనే తను వెళ్ళిపోయాడు. ఇంద్రుడు గమనించలేదు, తను ఏదో డాన్స్ చూస్తున్నాడు. డాన్స్ చూస్తూ చూస్తూ సింహాసనం దగ్గర చూస్తే గురుగారు లేరు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు ఇంకా అర్థమైంది, అయ్యో నేను చాలా తప్పు చేశాను, ఆయన కోపమై వెళ్ళిపోయి ఉంటారనమాట. అప్పుడు వెతకడం మొదలుపెట్టారు. గురుగారిని చూసారా, గురుగారిని చూసారా, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే కూడా లేరు, ఎక్కడ లేరు, ఇంకా మాయమైపోయారు. అప్పుడు ఇంకా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి గురు ఇస్ గాన్, ఇంకా మాకు గురువు ఇవ్వండి, మాకు గురువే లేదు. అప్పుడు ఆయన ఇంకొక తన్ని గురువుగా తీసుకుంటారు, అదొక వేరే కథ అనుకోండి. సో అది బృహస్పతికి గుర్తుంది, ఎలా మధ్య మధ్యలో మీరు నన్ను అవమానిస్తారు, నాకు సరిగిన గౌరవం ఇవ్వరు, అన్ని మర్చిపోతారు. సో మీలాంటి శిష్యులకి ఏంటి వస్తుంది? తేజస్సు. అతను ఎంత గురు సేవ చేశాడు, ఎంత చక్కగా గురు భక్తి చేశాడు, కనుక గురు తాలూకా శక్తి ఆయన మొహం మీద కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఇతను అంటారనమాట, ఓ ఇంద్ర, ఐ నో ద కాజ్ ఆఫ్ యువర్ ఎనిమీ బికమింగ్ సో పవర్ఫుల్ బికాస్ హీ హాస్ ప్లీజ్డ్ హిస్ గురు. సో ఆ ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ తనలో వచ్చిందనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపదల వారు భాష్యంలో చాలా చక్కని పాయింట్ అంటారనమాట, అంటున్నారు, యశ్య ప్రసాదం భగవత్ ప్రసాదు యస్య ప్రసాదం నగతి కుటోపి. ఆయన అంటున్నారు, బై ద ప్లెజర్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ వన్ కెన్ గెట్ ఎక్స్ట్రాఆర్డినరీ పవర్, ఎస్పెషలీ ఇన్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. సో ఇక్కడ ఈ యొక్క బలి మహారాజ్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ఒక లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఇదే. గురుగారు ఒక బ్లెస్సింగ్స్తోనే ఎంత చక్కని శక్తి అనేది బలి మహారాజులో వచ్చింది. అలానే మనం కూడా మన గురువుల్ని సరిగ్గా సేవాన్ని అందిస్తే షార్ట్ కట్ మెథడ్లో శక్తి అనేది మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఒక కృషితోనే మనం ఎంత చేయగలుగుతాము, కానీ గురుగారు బ్లెస్సింగ్స్ ఇస్తే మనం షార్ట్ కట్లో గోలోకానికి వెళ్ళిపోవచ్చు. ప్రభుపాద తాలూకా శిష్యుల్ని మనం అడిగితే ఆయన వాళ్ళు ఎంత చక్కని కథలు చెప్తారు, ఎలా శ్రీల ప్రభుపాద ఒక దయా వల్ల ఒక కృప వల్ల వాళ్ళు ఎంతో చేసేగలరు. ఎందుకంటే వాళ్ళందరూ అదే అంటారు, మేము ఇంత చేయగలుగుతామని మేము ఎప్పుడూ అనుకోలేదు, ఇదంతా గురుగారు ఒక ఆశిష్యులే. మొన్న ఒకసారి శ్రీల ప్రభుపాద తాలూకా శిష్యులు శ్యామ సుందర ప్రభు ఒక చక్కని కథ చెప్తున్నారు, ఎలా తను తన భార్యతోని ఎక్కడైతే వాళ్ళు ప్రీచింగ్ సెంటర్ ఓపెన్ చేశారు, దానికి కట్టుకోవడానికి రెంట్కి డబ్బులు కూడా లేదనమాట. కానీ గురువు ఒక బ్లెస్సింగ్స్తో ఇంకెందుకు మేము ఎలాగో కష్టపడదాం, ఏదో ఒకటి చేద్దామని వాళ్ళు దూడ నిశ్చయంతో అక్కడ అలా ఉంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళన్నారనమాట, ఒకసారి ఎంత కఠినంగా ఉందంటే ఏ డొనేషన్ కలెక్షన్ అవ్వలేదు, ఏ పుస్తకాలు ఏం అవ్వలేదు, ఇంక ఎలా కడదాము రెంట్ అని వీళ్ళిద్దరు ఏడుస్తూ ఏడుస్తూ వీధుల్లో నడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారనమాట, ఏదో డాలర్ తాలూకా నోట్లు గాలిలో ఎగిరి ఎగిరి వచ్చేసాయి అనమాట వాళ్ళ మీద. మనం వింటే అవును నిజంగా ఇలా అవ్వచ్చు అని మనం అనుకుంటాం, ఇదేంటి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అర్థం అవ్వట్లేదు అనమాట. అదంతా కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా రెంట్కి కావాల్సిన డబ్బులు అనమాట. సో వాళ్ళు అదే అన్నారనమాట, భగవంతుడి మీద గురువు మీద మనకి దృఢ విశ్వాసము ఉంటే అదంతా వాళ్ళ కోసం అది అరేంజ్ చేయడం చాలా ఈజీ. అది మన టెస్టింగ్ టైం, మనకి ఎంత విశ్వాసం ఉంది, మనకి ఎంత నమ్మకం ఉంది గురువు పైన, అది మనకి ముఖ్యం అన్నమాట. ఇక్కడ రామాయణంలో కూడా ఒక కథ వస్తుంది, ఎలా హనుమాన్ తయారైపోయాడు, ఇప్పుడు అతను జంప్ చేసి లంకకి వెళ్ళాలి. సో అతను ఒకేసారి ఇంకా నిలబడి నేను చేసేయగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను, నాలో చాలా శక్తి ఉంది. ఇప్పుడు మనం అది చదివినప్పుడు మనం అనుకుంటాము అతని భక్తుడు కదా, ఇదేంటి తనకే తను పొగుడుతున్నాడు. తర్వాత శ్లోకంలో హనుమాన్ అంటాడు, నేను ఎందుకు చేయగలుగుతానంటే ఎందుకంటే నేను రాముడు తాలూకా బాణము, రాముడి తాలూకా బాణంలో శక్తి ఉంటుంది. బాణం మనం వదిలేసినప్పుడు ఎవరైతే వదులుతారో వాళ్ళ శక్తిగా శక్తిపరంగా వదిలితే ఆ బాణం ఎంత దూరం వెళ్ళి పడుతుంది. సో అప్పుడు హనుమాన్ అంటాడు, నేను రాముడి తాలూకా బాణం కదా, నేను తప్పకుండా అది సాధించగలుగుతాను. సో మనము వెంటనే అనుకుంటాం అతను తన్నే తను పొగుడుతున్నారు, కానీ తర్వాత మనకు అది అర్థమవుతుంది అనమాట. సో ఏదైనా మనం ఏం చేసినా యాక్చువల్గా చూస్తే అది ఎంత ఎక్సైటింగ్గా కూడా ఉంది. గురువు మీద మన జీవితాన్ని మనం వదిలేస్తే లేదు వాళ్ళని అంకితం చేస్తే లైఫ్ బికమ్స్ సో అడ్వెంచరస్. ఎందుకంటే మన లిమిటెడ్ కెపాసిటీ ఉంది, మన మైండ్, మన ఇంటెలిజెన్స్, కానీ గురువు మన దగ్గర పెద్ద ఎక్స్పెక్టేషన్ పెడతారు, మనం ఇలా చేయగలుగుతారు. ఎక్స్పెక్టేషన్తో పాటు ఆ శక్తిని కూడా వాళ్ళే ప్రసాదిస్తారు. అప్పుడు మనమే సర్ప్రైజ్ అయిపోతాం, అసలు నేను ఇది చేయలేను, నేను ఎలా చేసేయగలను. కానీ అలాగే ఆ శ్రద్ధ నమ్మకం మనలో ఉండాలి. శక్తి మాత్రం గురువు తప్పకుండా ఇస్తారు, ఎందుకంటే పరంపర నుంచి ఆ శక్తి వస్తుందన్నమాట. ఒక అతను భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్కి అడిగారనమాట, మీరు గోష్ఠానంది ప్రచారం చేస్తున్నారు కానీ మీ గురుగారు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ భజనానంది అసలు ప్రచారం ఏం చేయలేదు, ఉండి జపం 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 చేస్తూ ఉంటారనమాట. ఆయన భజనానంది, మీరు గోష్ఠానంది, అసలు మీరు గురువు ఎలా చేస్తారు, మీరు కూడా అలానే చేయాలి కదా, మీరెందుకు ప్రచారం చేస్తున్నారు, మీరు కూడా కూర్చొని జపం చేసుకోవాలి కదా, మీరు గురువు గారు ఎలా చేశారు, మీరు కూడా అలానే చేయాలి. సో ఈ ఒక ప్రశ్న అడిగినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఒక బోట్లో ఉన్నారనమాట. సో ఆ బోట్ తాలూకు ఇంజిన్ చాలా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అంటారనమాట, ఈ ఇంజిన్ ఒక శబ్దం వినవా, చాలా ఎక్కువ శబ్దం చేస్తుంది. అవును చేస్తుంది. అయితే ఇంజిన్కి శక్తి ఎవరు ఇస్తున్నారు, ఆ బ్యాటరీ, బ్యాటరీ దాన్ని శక్తి ఇస్తుంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అంటారు, నేను ఇంజిన్ లాగా కానీ నా బ్యాటరీన గురుగారు, ఆయన కూర్చొని జపం చేశారని ఈరోజు నాకు ఆ శక్తి నా దగ్గర ఉంది ప్రచారం చేయడానికి. సో నేను నా గురు లేకపోతే నేనేమి చేయలేను, నేను ఇంజిన్ లాగా ఏదో నేను మాట్లాడుతూ నీకు కనిపిస్తున్నాను కానీ నా లోపల ఉన్న శక్తి నా గురుదే అని ఎంత చక్కగా ఆయన జవాబిస్తారనమాట. సో ఇక్కడ ఆమె గురించి ప్రభుపాద భాష్యంలో అంటారు, గురుముఖ పద్మ వాక్య చితేతి కొరి ఆక్య ఆరణ కొరి హోమన ఆశ. మనం రోజు పొద్దున పాడతామా ప్రభుపాదకి పువ్వులు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, గురుముఖ పద్మ వాక్య, మా గురుగారు ఒక నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క వాకు మాకు చాలా ఇంపార్టెంట్, ఇంకా మా జీవితంలో ఏమీ వద్దు, ఆయన ఇచ్చిన సూచనలు మేము పాటించగలాలి, ఆయన ఇచ్చిన సేవని మేము అందించగలాలి, అదే మా జీవిత తాలూకా ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ అంటున్నారు శ్రీ ప్రభుపాద్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది మనకి, ఎలా బలి మహారాజ్ తన గురుగారిని ప్రేమంతో నమ్మకంతో ఆశ్రయ తీసుకొని సేవని అందిస్తే తను ఎంత శక్తివంతుడుగా తయారయ్యాడు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, నేను నాది చదివేస్తున్నా, నేను నా జపం చేసుకుంటున్నాను సరిపోతుంది, కానీ శ్రీ ప్రభుపాద్ అంటున్నా అనమాట, ఉత్తి జ్ఞానం కాదు, నాలెడ్జ్ విత్ బ్లెస్సింగ్స్, జ్ఞానము గురువు తాలూకా ఆశీస్సులతోనే, వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఉంటే అది చాలా గ్రేట్గా తయారవుతుంది, ఉట్టి జ్ఞానం పనికి రాదు, గురువుగారి తాలూకా బ్లెస్సింగ్స్ ఉండాలన్నమాట. సి మాయ చాలా పవర్ఫుల్గా ఉంది, మనం మాయాతో ఫైట్ చేయాలంటే చాలా కష్టము. సి మీరు ఒకసారి ఊహించండి, మనం ఎలా ఉన్నాము, మన ఆత్మ తాలూకా సైజ్ ఎంత, భగవద్గీత ఏమంటుంది, మన ఆత్మ తాలూకా సైజ్ అంటే మన ఒక వెంట్రికలు తీసుకొని, మన ఒక వెంట్రికలు తీసుకొని దాని ఒక టిప్ని 10,000 భాగంలో మనం ఖండించేస్తే ఒక్క భాగం, దానిలో ఉన్న ఒక్క భాగం మన మనము. సో మనం మాయాతో ఫైట్ చేస్తున్నాం, మనలో ఆ శక్తి ఎలా ఉంటుంది మాయాతో ఫైట్ చేయడం, గురుగారు మన దగ్గర ఉంటేనే ఆయన ఒక ఆశలతోనే మనము ఫైట్ చేయగలుగుతాం. ముగ్గురు ఎలుకలు మాట్లాడుతున్నారు, ఒక ఎలుకు అంటుందన్నమాట, నాలో ఎంత శక్తి ఉంది, వాళ్ళు 500 గ్రాము ర్యాట్ పాయిజన్ టమాటోలో వేశారు, ఆ ఒక టమాటో నేను తినేసినా నేను చనిపోలేదు. ఇంకొక ఎలుకు అంటుందన్నమాట, అదేంటి గొప్పది, వాళ్ళు నాకు పింజరాలో వేసారు కానీ నా ఒక పళ్ళుతోని ఆ పింజరాని నేను కొరికేసి బయటికి వచ్చేసాను, నాలో ఎంత శక్తి ఉంది. ఆ మూడవ ఎలుక అంటుందన్నమాట, మీరిద్దరు వేస్ట్, నా శక్తి ఎలా ఉందంటే ఇంట్లో తిరిగి నా పిల్లికి నేను సవాల్ చేస్తున్నాను, నాలో ఎంత శక్తి ఉంది. సో మనము చాలా చిన్న సైజ్, 1/10,000 అన్నమాట. మాయాదేవి చాలా గొప్పది, ఆవిడతో మనం ఎలా పోటీ పడతాము, ఆవిడ నుంచి మనకి రక్షించాలంటే గొప్పవాడు ఎవరిదో చేతి పట్టుకోవాలి. సో కృష్ణుడి తాలూకా ఆశ్రయం తీసుకోవాలి, లేదంటే గురువు తాలూకా ఆశ్రయం, కృష్ణుడి తాలూకా ఆశ్రయమే మనం తీసుకుంటున్నాము గురు ద్వారా పరంపరలో, అప్పుడు గురు మనల్ని రక్షిస్తారు ఈ మాయాదేవి నుంచి. మనము ఏకాకి అమ్మారు, మనము అకేలా మనం ఏమీ చేయలేము, మనకి కావాలి భక్తుల తాలూకా సాంగత్యము మరియు గురువుల తాలూకా ఆశిష్యులు అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఒక ఒక ప్రామాణిక గురువుని స్వీకరించి ఒక మంచి కమ్యూనిటీలో మనం భాగంగా ఉండాలి. చాలామంది భక్తి జీవితంలో ఓ భగవద్గీత కొన్నారు, కొంచెం జ్ఞానం పొందారు, నాకు అన్నీ తెలుసు, నాకు ప్రతి ఆదివారం వచ్చే పని లేదు, నేను నాది చదువుకుంటాను అంటారు. కానీ ఈ యొక్క కమ్యూనిటీ, ఈ యొక్క సంఘంలో ఉండడం వల్ల చాలా శక్తిని మనకిస్తుంది. ఒకతను చాలా బాగా చెప్పారు, కమ్యూనిటీ గివ్స్ అస్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. మనం ఒక ఆదివారం రాలేదు, భక్తులు ఫోన్ చేస్తారు, ప్రభుజీ మీరు కనిపించలేదు. సో మనకి మాయాదేవి ఆకర్షిస్తున్నా కూడా ఇటు భక్తులు లాగుతారు, ఎందుకు రాలేదు ప్రభుజీ నేను, మనకి రావాలనిపించలేదు అనుకోండి, కానీ మనం రావాలి. ఒక ఇమ్యూనిటీ మనకి ఇస్తుంది, మాయాదేవి నుంచి మనల్ని కాపాడుతుంది. కాకపోతే ఈ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనము ఒకటి చాలా జాగ్రత్త ఉండాలి, అపరాధం అనేది చేయకూడదు. అపరాధం అనేది చేస్తే ఈ కమ్యూనిటీ నుంచి మనం బయటపడిపోతాము. ఎలా బయటపడిపోతాము? సి, అపరాధం అంటే అఫెన్స్. ఎప్పుడైతే మనం అఫెన్స్ చేస్తామో ఈ ఫెన్స్ నుంచి మనము ఆఫ్ అయిపోతాం. మన కృష్ణ కాన్షియస్నెస్ ఆఫ్ అయిపోతుంది, ఫెన్స్ నుంచి మనము బయటపడిపోతాం. మనకి ఎవరు కాపాడతారు? భక్తులే మనకి కాపాడతారు, మనం భక్తుల వైపే అపరాధం చేసేస్తాము. అలాంటప్పుడు మనకి ఎవరు కాపాడతారు? సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరాధం చేయకుండా వృత్తాలకు ఆశ్రయం తీసుకుంటే ఈ కృష్ణా చైతన్య మార్గం మాత్రం చాలా సులభంగా ఉంది. జస్ట్ భక్తులతో మనము ఉండాలి, వాళ్ళ ఒక సాంగత్యం మనము తీసుకోవాలి. కానీ భక్తులతో ఉంటే చాలా ఫైటింగ్. మాతాజీ నిన్నేదో చిన్న విషయం ఏదో భక్తులు వచ్చి చెప్తున్నా, మాతాజీ తను ఇలా చేశాడు, మాతాజీ తను ఇలా చేస్తాడు, అతను అలా చేశాడు. నేను అదే చెప్పాను, డివోటీ కమ్యూనిటీలో మనం ఉంటే కాన్ఫ్లిక్ట్, ఫైటింగ్ అవుతుంది. కానీ డివోటీ కమ్యూనిటీ నుంచి దూరం వెళ్ళిపోతే అప్పుడు హిపోక్రసీ. ఎందుకంటే ఎప్పుడైతే మన డివోటీస్ ఒక కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళిపోయామో, ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయింది, అప్పుడు ఏమవుతుంది? మాయాదేవి అనుకుంటుంది, వా ఇప్పుడు నాకు ఇతను దొరికాడు, ఇతనికి కాపాడడానికి ఎవరు లేరు, అప్పుడు మనకి అటాక్ చేస్తుంది. అప్పుడు మనం హిపోక్రెట్గా తయారైపోతాము. లోపల భక్తి ఏమీ లేదు, కానీ ఇంకా ధోతి కుర్తా వేసుకుంటున్నాం, ఇంకా తిలక్ పెట్టుకున్నాం, మాలా బ్యాగ్ చేతిలో ఉంది, కానీ హిపోక్రెట్గా ఉన్నాము. సో ఈ కలియుగం ఒక రెండు గుణాలు ఏంటి? కాన్ఫ్లిక్ట్ అండ్ హిపోక్రసీ. భక్తులతో ఉంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కానీ బయట వెళ్ళిపోతే హిపోక్రసీ. అయితే లోపల ఉండి కాన్ఫ్లిక్ట్ అవ్వడమే పర్వాలేదు. ఇంకా కొంచెం జ్ఞానాన్ని పెంపొందుకొని ఇంకా వినయంగా తయారై మెల్లమెల్లగా ఒక కాన్ఫ్లిక్ట్స్ని, ఒక ఫైటింగ్ని మనము వదిలేయాలి. సి, మన ఒక ముఖ్య ఉద్దేశం గోలోక వృందావన్ వెళ్ళడం. ఈ గోలోక వృందావన్ వెళ్ళే ఒక ఉద్దేశంలో ఈ చిన్న 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 ఏదో జరుగుతూ ఉంటాయి, దాన్ని మనము పట్టించకూడదు, అది మనం మర్చిపోవాలి. దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఎప్పుడైతే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాము, లేదంటే మనం శరీరాన్ని వదిలేస్తున్నామో, ఆ నిమిషంలో మనకి ఒకటే గుర్తొస్తుంది, అయ్యో నేను ఎందుకు ఆ భక్తుడితో ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా చేశాను, అదే మనం ఫీల్ అవుతాం. ఇంకేమీ లేదు, నేను నా సమయాన్ని వృధా చేశాను, ఇంకా కొంచెం జపం చేస్తే బాగుండేది, ఇంకా కొంచెం సేవని గురుగారిని సేవ అందిస్తే బాగుండేది, ఇలాంటి ఆలోచనలనే వస్తాయి. అప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా మాట్లాడాను. సో అందు గురించి మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎవరితో మనం ఎలా మాట్లాడుతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ భక్తి జీవితంలో. రెండు, మన జపము, మన ప్రవర్తనము, ఆ రెండు మీద మనము కేంద్రీకరించాలి. మంచిగా జపం చేయాలి, చక్కగా ప్రవర్తించాలి. సో ఇక్కడ అంటున్నారన్నమాట, గురు తాలూకా శక్తితోని బలి మహారాజ్ చాలా తేజస్సుగా తయారయ్యారన్నమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, అయితే గురుగారు ఇప్పుడు ఏం చేయమంటారు, బలి మహారాజ్ చాలా శక్తివంతుడుగా తయారయ్యారు కదా, నేనేం చెయ్యాలి అని ఎందుకు అడుగుతున్నారనమాట. ఇప్పుడు గురుగారు అంటున్నారు, నైదర్ యూ నా యువర్ మ్యాన్ కెన్ కాంకర్. బాబు నువ్వు కాదు, నీ యొక్క మంత్రులు ఈ అగ్ని, వరుణ్, వాయు ఎవ్వరు బలి మహారాజుకి ఏమీ చేయలేరు, అతన్ని ఓడించలేరు. అయితే ఒకతను ఉన్నారు, ఎవరైతే ఓడించగలుగుతారు, ఆయన ఎవరు? దేవాది దేవుడు, భగవంతుడు ఓడించగలుగుతారు. కానీ భగవంతుడు బలి మహారాజుని చంపరు, అది నీకు తెలుసు కదా. ఎందుకు బలి మహారాజుని చంపరు? మాట ఇచ్చారు కదా ప్రహ్లాద్ మహారాజ్కి. భగవంతుడు నరసింహ రూపంలో వచ్చినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి ఏం చెప్పారు? నీ తరతరాలు ఎవరిని నేను ఎప్పుడు చంపను, నేను ఎప్పుడు కాపాడతాను. సో ప్రహ్లాద్ మహారాజ్ తాలూకు అబ్బాయి విరోచన, విరోచన తాలూకు అబ్బాయి బలి మహారాజ్, బలి మహారాజ్ తాలూకు పుత్రుడు బాణాసుర్. బాణాసుర్ కదా వస్తున్న పదవ స్కంధంలోని బాణాసుర్కి 1000 చేతులు ఉంటాయి. బాణాసుర్ తాలూకా అమ్మాయి ఉషా, భగవంతుడి తాలూకా గ్రేట్, భగవంతుడి తాలూకా గ్రాండ్ సన్ మనవడు అనిరుద్ధుతో పెళ్లి చేసుకుంటాడు. అనిరుద్ధ ఉషా పెళ్లి అవుతుంది. ఈ యొక్క చాలా ఫేమస్ కథ ఉంది, ఉషా అనిరుద్ధ ఒక వివాహము. సో అప్పుడు కూడా భగవంతుడు బాణాసుర్ని చంపలేదు. తన 1000 చేతులు ఉంటే ఆ 1000 చేతుల్లో 2 చేతులే మిగిలిపోతాయి, కానీ తన్ని చంపలేదు. బలి మహారాజ్ని కూడా చంపలేదు, తన్ని సుతాల్లో పంపించారు. ఎందుకంటే భగవంతుడు ప్రహ్లాద్ మహారాజ్కి మాటిచ్చారు. సో ఇక్కడ గురుగారు అంటున్నారు, భగవంతుని పిలిచినా లాభం లేదు. ఆయన బలి మహారాజ్ని ఓడించవచ్చు, కానీ ఆయన బలి మహారాజ్ని చంపరు, ఏమి చేయరు, ఇంకా నీకు ఎవరు కాపాడతారు అని చెప్తున్నారు. అంటున్నారు, ఎలా అయితే యమరాజ్ ఎదురుగా నిలబడ్డము ఎవరికైనా భయము, అలానే ఈరోజు బలి మహారాజ్ ఎదురుగా నిలబడ్డం అందరికీ భయంగా ఉంది, మనం ఏమి చేయలేము. అప్పుడు ఇంద్రుడు అంటారు, అయితే మమ్మల్ని ఏం చేయమంటాము మీరు? మేము ఓడించలేము, మేము యుద్ధం చేయలేము, ఇప్పుడు ఏం చేయాలి? అయితే గురుగారు అంటారు, ఏం చేయాలండి, పారిపోవాలి, పారిపోండి. ఇప్పుడు పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు గురుగారు అంటున్నారు, మీ అంత వేషభూషాలు మార్చేసి సాగర్ నగర్లో వెళ్ళి అద్దెకింటి తీసుకోండి అంటున్నారు. ఇక్కడ ఇంకేం చేయలేరు, మీరు భూలోకానికి వెళ్ళిపోయి మధురవాడ ప్రియంపాలెం సాగర్ నగర్ ఎక్కడో దాక్కుని ఉండండి, మీరు ఏం చేయలేను అంటారు. అప్పుడు ఇతను అడుగుతున్నారనమాట, అది బాగుంది గురుగారు, వెళ్ళి దాక్కుంటాం, కానీ ఎన్ని రోజులు? అది కూడా చెప్పాలి కదా, ఎన్ని రోజులు అలా దాక్కుని ఉండాలి మేము అంటే. అప్పుడు గురుగారు అంటున్నారు, ఏం పర్వాలేదు, నేను చెప్తాను ఎన్ని రోజులు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ చూసి చెప్తున్నారన్నమాట, భవిష్యత్తులో ఏమవుతుంది అంటున్నారు. భవిష్యత్తులో బలి ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు ఏంటి? బలి తన గురుగారిని అవమానిస్తాడు. ఎప్పుడైతే బలి తన గురుగారిని అవమానిస్తాడు, అప్పుడు తన ఒక మొత్తం ఐశ్వర్యము కోల్పోతాడు. అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ టు హోమ్, మీ ఒక ఇంద్రపురిని మీరు మళ్ళీ తీసుకోవచ్చు అని అంటారనమాట. సో ఇక్కడ చూడండి, ఇది సెకండ్ లెసన్. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము? గురుగారు తాలూకా బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాము, శక్తి అనేది వస్తుంది. ఇక్కడ అంటున్నారు, గురుగారు తాలూకా శ్రాపం ఉంటే ఏది ఉండదు, అన్నీ పోతాయన్నమాట. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మనము మంగళహారతి తర్వాత 10 నామప్రదాలు చెప్తాము. దాంట్లో 3వ నామప్రదం ఏంటి? ఆధ్యాత్మిక గురువు తాలూకా ఆదేశాల్ని ఉల్లంఘించకూడదు, డిసోబే ద ఆర్డర్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్స్. మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన గురుగారు ఏదైనా వద్దు, ఇది చేయొద్దు అంటే చేయకూడదు, లేదంటే మనం ఉన్న శక్తి అంతా మనము కోల్పోతామన్నమాట. ఇక్కడ అంటున్నారు, సి గురుగారైనా వైష్ణవాలైనా వాళ్ళని నిందించడం, వాళ్ళని విమర్శించడం అది ఒకటే. వాళ్ళని ఎప్పుడైతే మనం నిందిస్తాము, వాళ్ళని ఎప్పుడైతే మనం విమర్శిస్తాము, మన మంచి గుణాలన్నీ పోతాయన్నమాట. జీవ గోస్వామి అంటున్నారు, ఒక 100 అపరాధాలు, ఒక 100 అపరాధాలు మీరు వైష్ణవాల పట్ల చేస్తే మీ యొక్క జపం సరిగ్గా అవదు. చాలాసార్లు భక్తులు అనుకుంటారు, నేను 8 సంవత్సరాల నుంచి జపం చేస్తున్నాను, కానీ నా జపం ఎందుకు పర్ఫెక్ట్ కావట్లేదు, నేను ఇనటెంటివ్ అయిపోతున్నాను, ఇటు అటు మనసు వెళ్ళిపోతుంది. అయితే మీరు భక్తుల పట్ల అపరాధం చేస్తున్నారు, 100 అపరాధం. జీవ గోస్వామి అంటున్నారు, 100 అపరాధం చేస్తే చాంటింగ్ సరిగ్గా అవ్వదు, 1000 అపరాధం చేస్తే 4 నిషేధాల నుంచి ఏదో ఒకటి మీరు సరిగ్గా పాటించారన్నమాట. ఓకే, 100, 1000, డబల్ దెన్ దాట్ 10,000, 10,000 అపరాధాలు మీరు భక్తుల పట్ల చేస్తే మీరు జపం చేయడమే మానేస్తారు, ఏకంగా జపం చేయడమే మానేస్తారు. అయితే లెక్కలు పెట్టుకోండి, ఇప్పటి వరకు ఎన్ని అపరాధాలు అయ్యాయి, సరిగ్గా జపం అవ్వట్లేదంటే 100 చేసి ఉంటాము, ఏదో నియమాన్ని మనం సరిగ్గా పాటించట్లేదంటే 1000 చేసి ఉంటాము. పూర్తిగా జపమే మానేశారు, నేను ఎప్పుడో చేసి ఉన్నాం కానీ ఈ మధ్య చేయట్లేదు అంటే ఇంకా 10,000 అపరాధాలు దాటిపోయారు. అందుగురించి ఇంకా మాలాబాయ్ వైపు చూడాలని ఇష్టం అవ్వట్లేదు. అది ఎక్కడో పూజ గదిలో వేలాడుతూ ఉంటుంది అనమాట, అలా అలా ఏదో ఒకసారి పట్టుకుందాం పట్టుకుందామని అని అంటున్నారనమాట. సో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, గురువు పట్ల అపరాధం అనేది మనము చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఇంకా హ్యాపీ ఓకే, అయితే బలి మహారాజ్ కూడా ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఇంద్రపురికి వెనక వచ్చేస్తామన్నమాట. తర్వాత శ్లోకంలో సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఎప్పుడైతే దేవతలకి బృహస్పతి ఇలా ఆదేశించారు, వాళ్ళు ఫటాఫట్గా వాళ్ళ ఒక డిజైర్ వాళ్ళ ఒక కోరికతోనే ఏదో ఒక రూపంలో మారిపోయి ఇంకా ఇటు వెళ్ళి దాక్కున్నారనమాట. తర్వాత శ్లోకంలో అంటున్నారు, బలి మహారాజ్కి అసలు గురువు తాలూకు ఆశీస్సులు చూడండి, తనకి దేవతలతో యుద్ధం చేసే అవసరం కూడా పడలేదు, ఏమి లేదు, గురువు తాలూకా బ్లెస్సింగ్స్ తోని ఉట్టి వెళ్ళి అక్కడ శంఖం మోగించాడు, తన ఒక తేజస్సు చూసి వాళ్ళు భయపడి పారిపోయాడు అని తిన్నగా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు, అయిపోయాడు, స్టోరీ కంప్లీట్. సో గురు తాలూకా బ్లెస్సింగ్స్ ఉంటే కొన్ని విషయాలు చాలా షార్ట్ కట్ గా అయిపోతాయి, మిగిలిన వాళ్ళు కష్టపడుతూ ఉంటే మీరు ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే మీకు గురువుతోని ఒక స్పెషల్ మర్సీ ఉంది. సో ఇది షార్ట్ కట్ లో పని అయిపోయింది అనమాట, దానికి ఏం చేసి అవసరం పడలేదన్నమాట. దెన్ సేయింగ్ దట్ ఇప్పుడు భృగు తాలూకా పుత్రుడు శుక్రాచార్య చాలా హ్యాపీగా, వావ్ ఫైనల్గా నేను నా శిష్యుడిని ఇంద్ర తాలూకా సింహాసనం మీద కూర్చోపెట్టేశాను, ఇంకా నాకు అయిపోయింది. ఇప్పుడు అతను అనుకుంటున్నాడు, ఓకే అంతవరకు బాగానే ఉంది, విశ్వజిత్ యాగం చేశాము, మా శిష్యుడు అక్కడ కూర్చున్నాడు, కానీ ఐ వాంట్ టు మేక్ హిమ్ క్వాలిఫైడ్. సీట్ ఏదో దొరికింది కానీ సీట్ కోసం క్వాలిఫికేషన్ కూడా చేయాలి కదా, కొన్ని సందర్భాల్లో బ్రైబ్ ఇచ్చి ఇది ఇచ్చి సీట్ వచ్చేస్తుంది, కానీ తర్వాత చదవాలి కదా ఎగ్జామ్ గురించి. సో ఇప్పుడు ఇలానే అంటున్నాను, ఓ సీట్ వచ్చేసింది కానీ ఇప్పుడు నేను నా శిష్యుడిని క్వాలిఫైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఇందాకే చెప్పాను, ఇందుడు అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషను, 100 అశ్వమేధ యాగాలు. సో ఇప్పుడు శుక్రాచార్య అంటాడు, సరే బలి అంత బాగానే ఉంది, ఇప్పుడు మనం మొదలు పెట్టాలి 100 అశ్వమేధ యాగాలు. 100 కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇంకా ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాడు, ఎందుకంటే నువ్వు అఫీషియల్గా అయిపోతావు, ఇంకా నువ్వు అఫీషియల్గా ఇంద్రుడు అయిపోతావు, ఇంకా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో బలి మహారాజు మొదలుపెట్టాడు అశ్వమేధ యాగాలు. ఎప్పుడైతే ఆయన అశ్వమేధ యాగాలు చేస్తున్నాడు, 3 లోకాల్లో జై జై జై, ఇంకా తన అందరు తన ఫ్యాన్ క్లబ్లో వచ్చేసారు, ఇంకా వావ్ ఎంత గ్రేట్గా ఉన్నారు బలి మహారాజ్ అని. అండ్ దెన్ హీ షోన్ లైక్ ఏ సన్ అండ్ మూన్, అంటే అతను చాలా ఇంకా తేజస్గా తయారవుతున్నాడనమాట. బికాస్ ఆఫ్ ద ఫేవర్ ఆఫ్ ద బ్రాహ్మణాస్, ద గ్రేట్ సోల్ బలి థింకింగ్ హిమ్సెల్ వెరీ సాటిస్ఫైడ్ బికేమ్ వెరీ అపులెంట్ అండ్ ప్రాస్పరస్ అండ్ బిగాన్ టు ఎంజాయ్ ద కింగ్డమ్. బలి మహారాజ్ యొక్క మంచి గుణం ఏంటంటే, ఆయన అంత పెద్ద పదవిలో ఉన్నా కూడా ఆయన గర్వం చేయకుండా బ్రాహ్మణాలకి చాలా చక్కగా సేవని అందిస్తున్నారు. సో తన ఇంద్రుడిలాగా ఇప్పటి వరకు తప్పు చేయలేదు, తన గురువు గారిని తను చాలా చక్కగా గౌరవిస్తున్నారు, బ్రాహ్మణాన్ని దానం ఇస్తున్నాడు, పక్కనే అశ్వమేధ యాగం కూడా జరుగుతుందన్నమాట. సో చాలా చక్కగా అన్నీ అవుతున్నాయి. ఈ ఒక 15th chapter ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆదివారము ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. ఇటు బలి మహారాజ్ అశ్వమేధ యాగాలు చేస్తున్నారు, తను చాలా ఆనందంగా ఉన్నారు, ఇటు దేవతలు ఇటు అటు దాక్కుని ఉన్నారు, ఇంకేం చేయాలి వాళ్ళకి తెలియట్లేదు. ఇటు దేవత తాలూక తల్లి అదితి ఏడుస్తూ ఉంది, అయ్యో నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడిప్పుడు చక్కగా నా కొడుకు ఇంద్రుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు అతను ఇక్కడక్కడ అతను తిరుగుతున్నాడు, నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు హెల్ప్ చేస్తున్నావుడి ఏడుస్తున్నారనమాట. సో తర్వాత వచ్చే ఆదివారము మనం ఈ ఒక చాప్టర్ 16 చదువుదాము, ఎలా అదితి ఒక వ్రతాన్ని చేస్తుంది, ఎలా తను భగవంతుడిని తన అబ్బాయిగా పొంది, ఎలా తన ఒక పుత్రుడిని మళ్ళీ ఇంద్రపురి తాలూకా రాజుగా చేస్తుంది. అది చాలా పెద్ద కథ ఉంది, వచ్చే ఆదివారం మనం ఇది చర్చిద్దామన్నమాట. ఈరోజు ఇక్కడే విరామం ఇద్దాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే వచ్చే ఆదివారం మనం ఓకే. రసిస్ గోవింద్ ఒక క్వశ్చన్ ఉంది, అయితే గురు తాలూకా ఆశీస్సులు పొందితే బలి మహారాజ్ ఇలా తయారయ్యాడు. సో మెయిన్ ఎలా పొందాలి గురు తాలిక ఆశీస్సులు? ఏం లేదు, గురు తాలిక ఆశీస్సులు పొందాలంటే గురువు చెప్పిన సూచనలు పాటించాలి, గురువు ఇచ్చిన సేవలు సూచనలు మనము సరిగ్గా చేయాలి. అంటే దాన్ని మనం పాటిస్తే గురువుగారు తప్పకుండా ఆయన ఒక ఆశీస్సులు. ఎందుకంటే గురువు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ యొక్క నాలుగు ప్రామాణికమైన సంప్రదాయం నుంచి వచ్చిన ఏ గురువులైనా శిష్యుల దగ్గర వాళ్ళ పర్సనల్ ఫేవర్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు కావాల్సింది ఒకటే, వాళ్ళ గురుగారిని ఆనందపరచడానికి కష్టపడుతున్నారు, వాళ్ళ గురుగారు వాళ్ళ గురుగారిని ఆనందపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క చైన్లో ప్రతి ఒక్కరూ భగవంతుడికి ఆనందం పంచడానికి ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు. సో మనం ఒక పరంపరలో మన ఒక కెపాసిటీ వరకు ఎంత మనం అందించగలిగితే అప్పుడు గురుగారు కావాల్సింది అదే. ఆ తప్పకుండా ఆయన ఒక ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఇప్పుడు ప్రభుపాద తాలూకు శిష్యులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒకటే గోల్, ప్రభుపాదని నేను ఎలా ఆనందపరచాలి, ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నేను ఎలా చక్కగా ఫాలో అవ్వాలి. ఇంకా ఏమన్నారు, గురుముఖ పద్మవాక్య చిత్తేతి కరియాకి ఆరణ కొరిగి మన ఆశ, నో మోర్ డిజైర్ ఎక్సెప్ట్ సర్వింగ్ గురు అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా మనం ఛానల్ పెట్టుకుంటే అది రేడియోలో అయినా టీవీలో అయినా మనం ఒకేసారి రెండు మూడు ఛానల్స్ చూడలేము, అది మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఒకే ఒక ఛానల్ చూడగలుగుతాము. నువ్వు ఒకేసారి 2-3 ఛానల్స్ పెట్టుకుంటే నీకు ఏది వినబడదు. మనం ఏం చేస్తాం, మన జీవితంలో గురుగారు ఒక ఆదేశిస్తున్నారు, మన బ్రెయిన్ మనం యూజ్ చేస్తాం, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంది ఇంకొకరు ఎవరు అంటారు, మొత్తం మీద మనం ఏది సాధించలేము. మనం సరిగ్గా సేవ అందించాలంటే మన ఛానల్స్ అన్ని క్లోజ్ చేసేయాలి, ఓన్లీ గురు ఛానలే ఆన్గా ఉండాలి. వాళ్ళు ఎలా చెప్తే ఎలా మనము ప్రవర్తిస్తే తప్పకుండా వాళ్ళ ఒక ఆశీస పాత్రులు మనము అవుతామన్నమాట. ఈరోజు ఇక్కడే ఆపుదాము, అందరూ హారతి మరియు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. అశ్వమేధ యాగం అంటే ఏంటి? అశ్వమేధ యాగం అంటే అశ్వ ఒక గుర్రాన్ని తీసుకొని ఆ గుర్రాన్ని ఫస్ట్ వదిలేస్తారు మొత్తం ప్రపంచంలో, అక్కడ ఒక బోర్డు పెట్టేసి నేను ఇలా అశ్వమేధ యాగం చేస్తున్నాను నీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని. సో ఆ గుర్రం ఏ నగరానికి వెళ్తుంది, ఆ నగర తాలూకు రాజులు ఉంటారు, వాళ్ళు ఒకవేళ అశ్వమేధ యజ్ఞ చేసిన రాజుకి వాళ్ళు బెండ్ అయిపోతున్నారంటే అశ్వాన్ని వదిలేస్తారు. కానీ ఎవరైనా రాజు లేదు నేను మీతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నానంటే ఆ అశ్వాన్ని పట్టుకుంటారు. పట్టుకున్నప్పటికి ఆ రాజు వెళ్ళి తన్ని ఓడించే అశ్వమేధ యజ్ఞ చేయాలన్నమాట. సో మొత్తం మీద ఎవ్వరు ఆబ్జెక్షన్ రేస్ చేయలేదు అనుకోండి, ఆ అశ్వ తిరిగి 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 మొత్తం మీద యజ్ఞ స్థలానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఆ యజ్ఞస్థలానికి తిరిగి వచ్చినప్పుడు ఆ అశ్వాన్ని కట్ చేస్తారు, కట్ చేసి యజ్ఞంలో ఆహుతి ఇచ్చేస్తారు. ఆహుతి ఇచ్చిన వెంటనే ఆ యజ్ఞంలో ఉన్న అశ్వ తాలూకు ఆత్మ మంచి నూతన శరీరం పొందుతారు, పొంది దానికి ముక్తి అనేది వస్తుంది అనమాట. సో మీరు 100 అశ్వమేధ యజ్ఞ చేశారంటే 100 ఆత్మని మీరు కాపాడారు, మళ్ళీ భగవద్ధామాన్ని తిరిగి పంపించారు. సో అందుగురించి ఆ రోజుల్లో యానిమల్ సాక్రిఫైస్ చేసేవారు, మనం చేయకూడదు ఎందుకంటే మనం చేస్తే ఏమి బయటికి రాదు, ఆత్మ రాదు ఏది రాదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి మంత్రంలో అంత శక్తి ఉండేది, ఏ యానిమల్ని ఏ జంతువుని వాళ్ళు సాక్రిఫైస్ చేశారంటే వెంటనే ఆ జంతువుకి నవ నూతన శరీరం కూడా ఇచ్చే కెపాసిటీ వాళ్ళు ఉండేది, వెంటనే వాళ్ళు ఒక శరీరం. ఎందుకంటే ఇప్పుడు అశ్వరూపంలో ఉన్నారు, ఆవు రూపంలో ఉన్నారు, ప్రతి ఒక్క కోరిక ఏంటి, నేను మంచి శరీరంకి వెళ్ళాలి, నా ఆత్మ ఇంకా ఉన్నతమైన శరీరంకి వెళ్ళాలి. సో ఇలాంటి యాగం చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి ఉన్నతమైన శరీరం దొరుకుతుంది. ఈ అశ్వ శరీరం నుంచి వాళ్ళు విముక్తులు అయిపోయి మంచి ఉన్నతమైన శరీరంకి వెళ్ళి అక్కడ భగవద్భక్తి చేసే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది అనమాట. సో దే యూస్ టు డూ అ ఫేవర్ బై డూయింగ్ అశ్వమేధ యజ్ఞ. కానీ ఇప్పుడు ఆ చేస్తున్నారా, గోట్ సాక్రిఫైస్, అది చాలా తప్పు, ఎందుకంటే ఆ మంత్రశక్తి లేదు. సో అలాంటి సాక్రిఫైస్ ఇప్పుడు మనం అది ఖండించాలి, అది చాలా తప్పు యానిమల్ సాక్రిఫైస్. కానీ ఆ రోజులు అది వేరే విషయం అన్నమాట. రాజసూయ యజ్ఞ కూడా ఇదే మాదిరి. రాజసూయ యజ్ఞంలో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే రాజ్యాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి వెల్త్ కూడా తీసుకొస్తారు, ఏదైనా సమర్పించాలి ఆ రాజుకి, తను అప్పుడు సమ్రాట్గా అవుతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ లాగా ఆర్ యా ట్యాక్స్, నాట్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ లాగా వాళ్ళు ఆ రాజు ట్యాక్స్ లాగా ఒక్కరు. సో తను సమ్రాట్గా మొత్తం అంతా ప్రపంచానికి తను రాజుగా ఉంటారనమాట. అది రాజసూయ, అది యుధిష్ఠిర్ మహారాజ్ చేశారనమాట. సో ప్రతి ఒక్క రాజ్య తనకి యాజ్ ఎ మెంటర్ యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అది దాని అర్థము. యుధిష్ఠిర్ మహారాజ్కి కూడా ఏదో పెద్ద సమ్రాట్ అవ్వాలని కోరిక లేదు, కానీ ఎవరైతే భగవంతుడి తాలూకు భక్తులు వాళ్ళ పదవిలో ఉంటే వాళ్ళ కింద ఉన్న ప్రతి వాళ్ళకి ఇన్స్పైర్ చేసి భగవద్భక్తులుగా మార్చేయచ్చు అవకాశం వాళ్ళని దొరుకుతుంది అనమాట. సో అందుగురించి ఆ ఒక పొజిషన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే భక్తులకి ఇలాంటి కోరికలు ఏమి ఉండదు అనమాట. సో ఇఫ్ ద లీడర్ ఈస్ వెరీ కెరిజ్మాటిక్, దెన్ హీ కెన్ ఇన్స్పైర్ అదర్స్ ఆల్సో టు డూ నైస్ సర్వీస్. దట్స్ వై దే యాక్సెప్ట్ ద లీడర్షిప్ పొజిషన్. అదర్వైజ్ డివోటీస్ డోంట్ వాంట్ టు బికమ్ రాజ సమ్రాట్, దే డోంట్ వాంట్ టు బికమ్ బిగ్ మహారాజ్. సో దట్స్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బలి మహారాజ్ కి, శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద కి.
సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ కృష్ణ.